ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ నారాయణ. రాబోయే ప్రవచనములు ఈ నెల 20వ తేదీ కైకలూరులో, ఈ నెల 20వ తేదీ కైకలూరులో స్టేట్ బ్యాంక్ దగ్గర బృందావన లాడ్జ్ అని ఒకటి ఉంది. కైకలూరు స్టేట్ బ్యాంక్ దగ్గర, కైకలూరులో స్టేట్ బ్యాంక్ దగ్గర బృందావన లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉంది. ఆ లాడ్జికి వెనక వైపు హాల్లో, అక్కడ బృందావన లాడ్జ్ దగ్గర మనం ఆ భక్తులు ఎవరొకరు ఉంటారో వారు తీసుకొస్తారు వెనక వైపే. కైకలూరులో స్టేట్ బ్యాంక్ దగ్గర బృందావన లాడ్జ్ ఉంది. బృందావన లాడ్జ్కి వెనక వైపు అక్కడ కైకూరులో సమావేశం. తర్వాత 27వ తేదీ పాలకొల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో, 20 కైకూరు, 27 పాలకొల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో 27వ తేదీ. 30వ తేదీ నర్సాపురంలో, 30వ తేదీ మన చెరాకుల సత్రవులో, అది తెలగా కళ్యాణ మండపం. 30వ తేదీ నర్సాపురం, 27వ తేదీ పాలకొల్లు, 20 కైకలూరు. 20 కైకలూరు, 27 పాలకొల్లు, 30 నర్సాపురంలో తెలగా కళ్యాణ మండపం. తెలగా కళ్యాణ మండపం నర్సాపురంలో. భక్తులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచటమే. గీతాసారం అని వీళ్ళ పేపర్లు అందరికి మీకు పంచిపెట్టారు, బహుశా పంచిపెట్టే ఉంటారు అందరికీ. ఇవన్నీ లంకలు కూడా వారు ప్రింట్ చేశారు. ఇందులో 2 పద్యాలు అవి పాడి భగవద్గీతలో, తర్వాత ఇక్కడ జిన్నూరులో రాబోయే ప్రవచనం నవంబర్ 7వ తేదీ. జిన్నూరులో రాబోయే ప్రవచనం 7వ తేదీ కార్తీక మాసం మీటింగు 7వ తేదీన జిన్నూరులో సభ. నెక్స్ట్ మీటింగ్ జిన్నూరులో. జన్మము మృత్యువు నీ చేతిలో లేవురా అని. శరీరం జన్మించటం, శరీరం యొక్క చావు నీ చేతిలో లేవు, అంతా భగవంతుని చేతిలో ఉంది. ఆ శరీరం ఎక్కడ జన్మించాలి, ఎప్పుడు మరణించాలి, ఆ దేహంలో ఏ ప్రారంభం అనుభవించాలి, ఇవన్నీ కూడా నీ చేతిలో ఏమి లేదు, అంతా నా చేతిలోనే ఉంది. అంచేత కోరికలు లేకుండా నీ పని ఏది నువ్వు చెయ్యి. అంటే ఇక్కడ భక్తుడి లక్షణం ఏమిటంటే, మన సాంప్రదాయాన్ని బట్టి అడ్డం బొట్టు పెట్టుకోవచ్చు, నిలువు బొట్లు పెట్టుకోవచ్చు. అది మన సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది, బొట్టు పెట్టుకోవటం అది. భక్తుడి లక్షణం ఏంటంటే, ఒకటి సంతోషం. మీకు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సంతోషం అంటే పొంగిపోవటం పనికిరాదు, కుంగిపోవటం పనికిరాదు, ద్వేషము పనికిరాదు, వైరము పనికిరాదు, దుఃఖము పనికిరాదు. అంటే కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో బెంగ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటారు, దుఃఖంగా ఉంటారు. ఆ జరిగిపోయిన విషయాలన్నీ తలపెట్టుకుని ఏదో ఏదో బాధపడుతూ ఉంటారు. గత వ్యధ దుఃఖము పనికి రాదు. జరిగిపోయిన విషయాలు తలపెట్టుకుని రోజు దుఃఖంలో ఉండకండి. అవి భక్తుడి లక్షణములు. ఇటువంటి లక్షణములను మీరు ఇతరులను భయపెట్టకండి, ఇతరులను చూసి మీరు భయపడకండి. అది భక్తుడి లక్షణం. మీరు ఇతరులని భయపెట్టకండి, ఇతరులను చూసి మీరు భయపడకండి. అది భక్తుడి లక్షణం అని చెప్తూ, ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్లకు నాకు ఇష్టుడు, నా హృదయానికి నా దయకి పాత్రుడవుతాడు, నా హృదయానికి సన్నిహితంగా ఉంటాడని భగవద్గీతలో చెప్పాడు. ఉన్నదంతా భగవంతుడే, ఉన్నదంతా కూడా భగవంతుడే. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. నా కళ్ళకు కనిపించే మీరు దైవస్వరూపులు, నాకు ఎదురొచ్చే మీరు దైవస్వరూపులు. మన మనస్సు కనుక అణిగిపోతే అలా భగవద్ అనుభవం కలుగుతుంది. భగవంతుడు చెప్పిన విషయాలు స్పష్టంగా మనకు అవగాహనకు వస్తాయి. మనస్సు పూర్తిగా అణగాలి. దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది. అది ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు మరణించాలన్నది నీ చేతిలో లేదది, అంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. నువ్వు ఈశ్వరుడు పాదాలని అంటిపెట్టుకుని మనస్సులో నీకు మనస్సులో వచ్చే వికారాలను ముయ్యకుండా, మనస్సు తీసుకొచ్చే అలజడిని పట్టించుకోకుండా, అన్ని జీవలక్షణాలను నువ్వు గుర్తించి, ఎవరైతే నా పాదాలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి నా దయ కలుగుతుందని భగవద్గీతలో చెప్పాడు. మనం ఒంటరిగా ఖాళీగా కూర్చుంటే ఏ మనసులో అవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి మనకి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, భగవంతుని తెలుసుకోవడానికి సహకరించవు. అందుచేత ఆ విషయాలు నీకు వచ్చే ఉపయోగం లేని ఆలోచనలు, ఉపయోగం లేని తలంపులు, వ్యర్థమైన ఆలోచనలను పక్క పెట్టి, మనస్సు కల్పించే గొడవలన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టి, నా పాదాలను ఆశ్రయిస్తే నా అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అరుణాచలేశ్వరుడు ఎలా ఉన్నాడు? గిరి రూపంలో ఉన్నాడు, కొండ రూపంలో ఉన్నాడు, పైకి జడంలా కనిపిస్తున్నాడు. జడం కాదు, చైతన్యమే. ఉరికి నీ కళ్ళకలా జడం కింద కనిపిస్తున్నాడు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, నువ్వు దయా సముద్రుడివి, కరుణా సముద్రుడివి, కానీ కొండ రూపంలో కనిపిస్తుంది. గిరిరూపమైనట్టి కరుణ కృప చేసి నన్ను ఏలుము అరుణాచలంటే నన్ను అనుగ్రహించు అని, నన్ను ఏలుము అరుణాచలంటే నన్ను అనుగ్రహించు, నా పట్ల నీ దయ చూపించు, నన్ను అనుగ్రహించు అరుణాచల, నన్ను అనుగ్రహించి ఒడ్డుకి తీసుకురా. అది ఈ జన్మించటం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను సందర్భం ఏంటంటే, ఈ జన్మించటం మరణించటం అనేది సంసారం. శరీరం జన్మించటం, మరణించటం, మళ్లీ శరీరం రావటం, ఇదే సంసారం. సంసారమే. ఈ సంసారంలోంచి నన్ను ఒడ్డుకి తీసుకురా అరుణాచల, నువ్వు నన్ను అనుగ్రహించి ఇందులోంచి నన్ను ఒడ్డుకి తీసుకురా అరుణాచల, అరుణాచల. ఇప్పుడు ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, స్లోగా వస్తుంది మనకి. ఎఫర్ట్ అవసరం. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక మోక్ష స్థితిని కానీ లేదా జ్ఞానాన్ని కానీ సాధించాలనుకున్నప్పుడు చాలా స్లోగా వస్తుంది. అది మనం ప్రిపరేషన్ అవసరం దానికి. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, గ్రౌండ్ లెవెల్ చేయాలి, సిమెంట్ కొనాలి, ఇటుకలు కొనాలి, దానికి ఎంతో పని ఉంటుంది కదా. అదేవిధంగా నీ మనస్సు ప్రిపేర్ అవ్వటానికి, నీకు ఆత్మజ్ఞానం కలగటం కోసం కొంత టైం అవసరం, కొంత ప్రిపరేషన్ అవసరం. నీకు తప్పనిసరిగా పొందుతావు, కానీ రెండు విడిచిపెట్టకుండా నువ్వు సాధన చెయ్యాలి. ఒకటి శాంతి, రెండు ధైర్యం. ఒకటి శాంతి, రెండు ధైర్యం. ఈ రెండు విడిచిపెట్టకుండా నువ్వు సాధన చెయ్యాలి. ఒకటి శాంతి, రెండు ధైర్యం. ఈ రెండు విడిచిపెట్టకుండా నువ్వు సాధన చేస్తే నువ్వు పొందవలసింది ఏదో పొందుతావు. కానీ కొంత టైం పడుతుంది, వేగిరి పడకూడదు. ఇక్కడ ఇదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, కర్మఫలము నీ చేతిలో లేదు. నువ్వు ఏ పని చేసినా మోక్షం కోసం కూడా మనం ఎదురు చూస్తున్నట్టు ఉండకూడదు, కానీ వస్తుంది అది. కానీ మనం ఎదురు చూస్తున్నట్టు ఉండకూడదు, కానీ రావటం వస్తుంది. నువ్వు చేయవు, నీ చేతిలో ఉన్న పని, నీ చేతిలో ఉన్న పని అంకిత భావంతో చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, నిండు మనసుతో చెయ్యి, కపటం లేకుండా చెయ్యి, మనస్సుని మాటని చేతని ఒకటిగా చేసి చెయ్యి. ఫలితం ఎప్పుడు రావాలో, నీకు ఎలా ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో అది నేను చూసుకుంటాను. రమణ మహర్షి గారు మాట చెప్పారు. మన అందరిలోన మాయ ఏంటంటే, వాళ్ళు ఎటువంటి వారు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళని విచారణ చేస్తాం. కానీ మన గురించి మనం విచారణ చేసుకో. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళని విచారణ చేస్తూ ఉంటాం మనం. ఇంకో పని లేదు మనకు. కానీ మనం ఎటువంటి వాళ్ళు, మన స్వభావం ఎటువంటిది అని మనం విచారణ చేసుకోం, అదే మాయ. ఇప్పుడు పోని వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళని తెలుసుకుని వాళ్ళు కరెక్ట్గా మనకు అంచనా చేసే శక్తి ఉందంటే అదీ లేదు. ఇప్పుడు ఆ తెలివితేటలు ఉన్నావు బాగున్నా, ఆ తెలివితేటలు లేవు. మంచిని చెడ్డ అనుకుంటాం, చెడ్డని మంచి అనుకుంటాం. మంచిని చెడ్డ అనుకుంటున్నాం, చెడ్డని మంచి అనుకుంటున్నాం. లేనిదాన్ని ఉందనుకుంటున్నాం, ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం. వెలుగుని చీకటి అనుకుంటున్నాం, చీకటిని వెలుగనుకుంటున్నాం. మనకి ఏది మంచో ఏది చెడ్డో మనకు అది తెలివిటి పోను. ఆ తెలివితేటలు ఉన్నా పర్వాలేదు, ఆ తెలివితేటలు లేవు. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఎదట మనిషి ఎటువంటి వాడు, ఏ వ్యక్తి అయినా సరే, వాడిని మీరు కరెక్ట్గా తోకం వేయగలుగుతారనుకో, ఆ తెలివితేటలు రాజగోపాలాచారికి ఉంటుంది. ఎదట మనిషి ఎటువంటి వాడు, అతని స్వభావం ఎటువంటిది అని కరెక్ట్గా మీరు ఒక వ్యక్తి గురించి తోకం వేయగలుగుతారనుకోండి, కరెక్ట్గా వాడు తెలివిగలవాడు, వివేకవంతుడు అని లెక్కటాడు. వాడు తెలివిగలవాడు, వివేకవంతుడు. ఎవరి గురించి? ఇతరుల గురించి మీరు అంచనా కరెక్ట్గా తోకం వేయగలిగితే, ఒక మనిషి ఎటువంటి వాడు నువ్వు ఆలోచించినప్పుడు ఆ మనిషి తాలూకు తోకం వేయగలిగితే నువ్వు తెలివైన వాడే. నేను కాదంటం లేదు, కానీ ఊరికి ఎదట వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవటం వల్ల నువ్వు తెలివైన వాడే, దానివల్ల నీకు పెద్ద కలిసి వచ్చేది ఏమి లేదు. ఎదట వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం, నీ గురించి నువ్వు తెలుసుకుంటే, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుంటే నువ్వు మహాజ్ఞానం అవుతావు కదా అన్నారు. ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు? అది ఎదట వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా నీకు కష్టమే. ఇప్పుడు నిజంగా తెలుసుకుంటావనుకో, నిన్ను తెలివిగలవాడంటారు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే, నీ స్వభావం నీ తెలుసుకుంటే, నీ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎలా బాగుపడాలో నువ్వు నేర్చుకుంటే, నువ్వు ఎలా బాగుపడాలో నువ్వు నేర్చుకుంటే నువ్వు మహాజ్ఞానం అవుతావు కదా. మనకు అది చేత కాదు, ఇది చేత కాదు. కర్మఫలము ఆశించక నిష్కామ కర్మే, అంటే కోరిక లేకుండా కర్మ చేయమని. మనకి ఏ రకమైన కోరిక లేదనుకోండి, దుఃఖం లేదు. కోరిక వల్లే దుఃఖం వస్తుంది. ఏ రకమైన కోరిక లేని వాడికి దుఃఖం లేదు. కోరిక ఉంటే దుఃఖం, కోరిక లేకపోతే దుఃఖం లేదు. కోరిక మనకి ఏమీ కోరిక లేదనుకోండి, కోరిక లేకపోతే దుఃఖం లేదు. తర్వాత ఇంకోటి, మనం మనస్సుతోటి ఎవరితోటి అనుబంధం పెట్టుకోకూడదు. మామూలుగా అందరితోటి మంచిగా ఉండొచ్చు, మనకు చేతనైతే సహకారం చేయొచ్చు, కానీ భగవంతుడి గీతలో ఏమని చెప్పంటే సంఘదోషం పనికి రాదని. సంఘదోషం అంటే మానసికంగా ఎవరితోటి మీరు ఎక్కువ అనుబంధం పెట్టుకోవద్దు, ఒక భగవంతుడితో తప్పించు. దానివల్ల ఏంటంటే ఈ లోకానికి భగవంతు నువ్వు మనస్సుతోటి ఎవరితోటైనా అనుబంధం పెట్టుకుంటే ఒక ఈశ్వరుడితో తప్పించి, ఒక ఆత్మతోడు తప్పించి, ఒక శుద్ధ చైతన్యంతోడు తప్పించి, ఒక రూపభావనతో నామభావనతో ఎక్కడ నువ్వు సంఘదోషం నీకున్నా, ఎక్కడ నువ్వు మానసికంగా అనుబంధంగా పెట్టుకున్నా నువ్వు ఎత్తుకు ఎత్తు దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. అర్జున, సంఘదోషం పనికి రాదు. మీరు ఎవరికైనా మంచి చెయ్యాలంటే చెయ్యండి, మర్చిపోండి. చేసే శక్తి లేకపోతే ఊరుకోండి. మానసికంగా మటుకు ఎవరితోటి అనుబంధం పెట్టుకో, సంఘదోషం పనికిరాదు. సంఘదోషం కనుక మీకుంటే అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. వాళ్ళు జన్మము మృత్యువు నీ చేత లేవురా, కర్మను బట్టి నీకు జన్మ వస్తుంది, జన్మను బట్టి మళ్ళీ నువ్వు జీవించే విధానాన్ని బట్టి, నువ్వు చేసే కర్మను బట్టి మళ్ళీ జన్మ వస్తుంది. ఇది కర్మ చక్రం. ఇది అందరిలోనే నేను ఉన్నాను, అందరిలోనే నేను ఉన్నాను. అందరిలో ఉన్న నన్ను నువ్వు ఆరాధించి నన్ను స్మరించుకుంటూ ఈ రాగద్వేషాలలోంచి విడుదల పొంది, రాగద్వేషాలలోంచి విడుదల పొందని శత్రువులని మిత్రులని, శత్రువులని మిత్రులని ఇటువంటి భేదం ఏమీ పెట్టుకోకుండా, వాడి శత్రువని నాకు మిత్రుడని అలా పెట్టుకోవద్దు. గీతలో చెప్తాడు, శత్రువు కొంతమంది మీకు శత్రువులు ఉండొచ్చు, అలాగే కొంతమంది మీకు మిత్రులు ఉండొచ్చు. సమాన భావం కలిగి ఉంటే నీ మనస్సు శరీరం లోపల గూట్లు పడిపోతుంది, హృదయంలో పడిపోతుంది. ఈ శత్రువులు మిత్రులు కూడా నిజం కాదు. దానికి అవన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలు. ఒకవేళ నిజంగా నీకు ఉన్నారనుకో, మిత్రులు ఉన్నారనుకో, శత్రువులు ఉన్నారనుకో, వాళ్ళ పట్ల సమాన భావనే కలిగి, సమాన భావనే కలిగి ఉండు. సమాన మిత్రుల పట్ల అతిగా ఉండొద్దు, శత్రువుల పట్ల వైరభావం వద్దు. నువ్వు సమానంగా ఉండు. సమానంగా ఉంటే నీ మనస్సు పలచబడిపోతుంది, రాలిపోతుంది. ద్వేషము పనికి రాదు, ద్వేషము పనికి రాదు. అందరిలోనే ఆత్మగా నేను ఉన్నానరా అని చెబుతూ గుణాల గురించి కూడా చెబుతూడు. సత్వగుణము నీ మనస్సును, సత్వగుణం గుణాలు ఉన్నాయి, రజోగుణం తమో గుణం సత్వగుణం. ఈ సత్వగుణాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్వగుణం కూడా గుణమే, సత్వగుణం కూడా గుణమే, కానీ నువ్వేం చేయి, రజోగుణం ఉంటే తగ్గించుకుని, తమో గుణం ఉంటే తగ్గించుకుని, సత్వగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్వగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలంటే తపస్సు ఉండాలి. సత్వగుణం, సత్వగుణం ఉన్నవాడు ఎక్కువ తపస్సు చేయగలడు. తపస్సు అంటే ఏంటంటే మనస్సుని, ఇంద్రియాలని, దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని తపోయజ్ఞము అంటారు. అది కూడా యజ్ఞమే. తపోయజ్ఞము అంటే మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవడానికి, మన మనస్సును నిగ్రహించుకోవడానికి, మన దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని తపోయజ్ఞము అంటారు. తర్వాత స్వాధ్యాయ యజ్ఞం అంటే భగవంతుడు చెప్పిన మాటలను అర్థం చేసుకుని అధ్యయనం చేసి అనుభవించి అది అనుభవంలోకి తెచ్చుకుని నువ్వు తరిస్తే ఇదంతా స్వాధ్యాయ యజ్ఞంలోకి వస్తుంది. స్వాధ్యాయ యజ్ఞం తర్వాత తపో యజ్ఞం, ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞం అంటే నీకు ఏదైనా, నీకు ఇతరులకు ఏదైనా సహకారం, అది ధన రూపంలో అవ్వచ్చు, మాట రూపంలో అవ్వచ్చు, తెలివి రూపంలో అవ్వచ్చు, నీకు ఏదైనా ఇతరులకి సహకారం చేయగలిగే శక్తి ఉంటే చెయ్యి. అది అది కూడా యజ్ఞభావంతో చెయ్యి. కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది యజ్ఞంతో సమానము అన్నాడు. నువ్వు స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చెయ్యి, ఏ పని చేసినా యజ్ఞముతోటి సమానము అన్నాడు. రమణ మహర్షి దగ్గర ఎవరో భక్తులు అన్నారు, రాజకీయ నాయకుడు సేవ చేస్తున్నారు కదంట అన్నారు. మామూలుగా ఎవరో మాటల సందర్భంలో జనరల్గా వచ్చి అనాలనాల ఏదో ప్రత్యేక రాజకీయ నాయకులు సేవ చేస్తున్నారు కదంట అన్నారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, వెంటనే ఎవరిని విమర్శించలేదని, వాళ్ళు చేసే సేవ నిజమైతే వాళ్ళకి ఈ పాటికి ఆత్మజ్ఞానం వచ్చి ఉండను కదా. మీరందరూ నాకు ఓట్లేస్తారని మీకు సేవ చేస్తే నాకు జ్ఞానం ఎలా వస్తుంది? అదే కృష్ణుడు గీతలో చెప్పాడు, యజ్ఞ భావనతో నువ్వు చెయ్యి ఏ పని చెయ్యి. ఒక మాట మాట్లాడు, చేతుడు ఒక పని చెయ్యి, యజ్ఞ భావనతో చెయ్యి. నీ స్వార్థం లేకుండా ఏ పని చెయ్యినము అది యజ్ఞంతో సమానం. అంటే యజ్ఞం వల్ల ఫలితం ఏమిటి? యజ్ఞం వల్ల ఫలితం ఏంటంటే మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. యజ్ఞభావంతో కనుక పని చేస్తే మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. ఇక్కడ ఉన్నాడు భగవంతుడు, ఇక్కడ అంతర్యామగా ఉన్నాడు, కంట్రోల్ ఉన్నాడు. మన యజమాని, మన ప్రభువు, మన నియమించేవాడు, ఎప్పుడు ఎక్కడ మనం ఉండాలో, ఏ రోజున మనం ప్రాణం పోవాలో, మన దేహ ప్రారంభం ఎప్పుడు ఎక్కడ మలుపు తిప్పాలో, ఎలా నడిపించాలో కంట్రోలర్ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మనకు అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, లోపల ఉన్నాడు, మళ్ళీ నడిపిస్తున్నాడు. అంతర్యామిగా ఉండి అతను మళ్ళీ నడిపిస్తున్నాడు. వాణ్ణి, వాణ్ణి చూసిన వాడే నిజమైన చూపుడు గలవాడు. వాణ్ణి ఎవడైతే చూస్తున్నాడో వాడే నిజమైన చూపుడు గలవాడు. తర్వాత ఇంకోటి, మనం వాడు ఎందుకు మనకు అందటం లేదు, లోపల అంతర్యాముగా ఉన్నానని చెబుతున్నాడు. అడు అసత్యం చెప్తాడా దేవుడు? దేవుడు అసత్యం చెప్పడు, దేవుడు అసత్యం చెప్పడు. మనకి సత్యంతో అనుసంధానం లేదు, అసత్యంతో అనుసంధానం ఉంది. అంటే సత్యంతో అనుసంధానం లేదు, అసత్యంతో అనుసంధానం ఉంది. అంటే దేవుడు చెప్పేది కూడా మనకు అసత్యం కింద కనిపిస్తుంది. కానీ దేవుడు అసత్యం చెప్పడు, అందరి హృదయాల్లోనే ఉన్నాడు. కానీ ఉన్నట్టు మనం గోచరిస్తున్నాడా? గోచరి దానికి కారణం ఒకటి, రూపభావన, నామభావన. పలానా రూపం నాది, పలానా పేరు నాది, నేను అంతర్వాణ్ణి, యంత్రవాణ్ణి, నేను ఆ పని చేశాను, అది సాధించాను, ఇది సాధించాను. క్రియ, నామము రూపము క్రియ. ఈ నీకు అడ్డ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈ రూపభావన, నామభావన, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, నీ అంతర్వాణ్ణి, ఇంతర్వాణ్ణి, ఏదో ఆరోపణ ఆరోపించుకునే గుణాలు ఉన్నాయి చూశావు, అవన్నీ పక్కన పెడితే ఇక్కడున్న వస్తువు నీకు గోచరిస్తుంది. దానికి జన్మ లేదు, మరణం లేదు, ముసలితనం లేదు, అది అంతటా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, మహా వెలుగది. అది ఎంత చైతన్యం, ఎంత ఆ శుద్ధ చైతన్యం ఎంత ప్రకాశంగా ఉంటుందో, ఆకాశంలో ఒక్క సూర్యుడు కాదు, 1000 సూర్యులు ఒకసారి ఉదయిస్తే ఆ వెలితిరి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అటువంటి ఆ దుస్తు యొక్క వైఫ్ అటువంటి దక్షిణ. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో నారాయణాయ అని మన అక్కడ నమ నమస్కారం అంటే నేను నీకు శరణాగతి చేస్తున్నాను, ఉన్నవాడు నువ్వే, నేను లేనురా, నీకు నేను నమస్కారం చేస్తున్నా అంటే ఉన్నవాడు నువ్వే, నేను లేను అని ఆ నమస్కారంలో శరణాగతి భావన, ఆ నమస్కారం యొక్క ఉద్దేశం అది. ఉన్నవాడు నువ్వే, నేను లేను. నువ్వు తరించాలంటే రెండు మర్చిపోకు, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము, ఈ రెండు మర్చిపోవద్దు నువ్వు తరించాలంటే. సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవయ్యా, సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోను. నిన్ను బంధించే గొలుసు నీ అహంకారమని మర్చిపోతున్నావు. నిన్ను బంధించే గురుసు నీ మనస్సే నిన్ను బంధిస్తుంది, నీ అహంకారమే నిన్ను బంధిస్తుంది. నీ వ్యక్తిగతమైన భావన అంటే వ్యక్తి, ఆ వ్యక్తిగతం అంటే దేహంతో తాదాత్యం పొందే దేహంతో ఆ తాదాత్యం, ఆ దేహభావన, ఆ దేహభావన నిన్ను బంధిస్తుంది. ఆత్మభావన అఖండంగా ఉంటుంది, దేహభావనే నిన్ను బంధిస్తుంది, దేహబుద్ధే నిన్ను బంధిస్తుంది. ఆ దేహ బుద్ధిలోంచి విడుదల పడితే బంధం నుంచి బయటకు వస్తుంది. బంధం మా ఎక్కడో బయట లేదు, మనోరూపంలో ఉంది, దేహభావంలోనే మా ఎంత ఉంది. గౌతమ బుద్ధుడు చక్కట మాట చెప్పాడు, నువ్వు జపం చేసినా తపస్సు చేసినా ధ్యానం చేసినా తాత్కాలికంగా నీకు శాంతిగా ఉంది, బాగుంది, సుఖంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను నీకు అనిపిస్తుంది, కానీ లోపల నీ అంతరాంతరాలలో నీ లోపల ఈ దేహము, నీ లోపల ఫలానా పేరు నాది, ఫలానా దేహం నాది, ఫలానా కులం నాది, ఇలా దేంతో దాంతో నువ్వు తాదాప్యం పొంది, ఆ తాదాప్యం పొంది బుద్ధి నీకు లోపల ఉన్నప్పుడు ఇవాళ తాత్కాలికంగా నీకు శాంతి ఉన్నారు, ఈ పైశాంతి వచ్చి తీరుతుంది అన్నాడు బుద్ధుడు. ఇలా తాత్కాలికంగా నీకు శాంతి ఉండొచ్చు, తాత్కాలికంగా నీకు సుఖంగా ఉండొచ్చు, కానీ లోపల బుద్ధి ఉన్నప్పుడు రేపైనా నీకు దుఃఖం వస్తుంది, రేపైనా నీకు అశాంతి వస్తుంది. ధర్మం ఎందుకు ఇది చెప్పింది, ధర్మ మార్గాన్ని అనుసరించరా, ధర్మ మార్గాన్ని అనుసరించరా. అంటే ధర్మం అంటే ఏమిటారు అంటే ధర్మ మార్గంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, సామాజిక స్పృహ, దేవుడు మాటను ప్రమాణంగా పెట్టుకుని, భగవంతుడి యొక్క మాటని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే మనం ధర్మ మార్గాన్ని జీవిస్తున్నట్టే. భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని ఎవరిని ద్వేషించొద్దు అన్నాడు అనుకోండి, మాట హౌస్కి మనం ఎవరిని ద్వేషించు అనుకోండి, మన ధర్మ మార్గంలోనే ఉంటాం. అంటే ధర్మ మార్గంలో జీవించడం అంటే ధర్మ మార్గంలో జీవించేవాడికి అర్ధకామాలు ఉంటే మోక్షం కూడా వస్తుంది. ఆ ధర్మ అర్ధకామ మోక్షాల్లో గొప్ప పురుషార్థం, ఉత్తమ పురుషార్థం, ప్రథమ అన్నిటికంటే పెద్ద పురుషార్థం మోక్షం. అది నువ్వు ధర్మాన్ని ధర్మ మార్గంలో ప్రవేశించి కనుక ధర్మ మార్గంలో ఉంటే నీకు ధర్మం ఒక మోక్షమే కాదు, అర్ధకామాలు నీకు అర్ధకామాలు వస్తా, అర్ధకామాలతో పాటు నీకు మోక్షం కూడా వస్తుంది. ధర్మానికి అనుగుణమైన అర్థం, ధర్మానికి అనుగుణమైనటువంటి కోరిక, ఈ నీవు ఈ ధర్మానికి అనుకూలంగా కనుగొంటే నీకు అర్ధకామాలే కాదు సిద్ధించడం, మోక్షం కూడా సిద్ధిస్తుంది, శాశ్వతమైన శాంతి సిద్ధిస్తుంది. కొంతమందికి ధర్మంలోంచి అది డీవియేషన్ అవ్వదు, వాళ్ళకి నష్టం వచ్చినా డీవియేషన్ అవ్వదు. కొంతమందికి నష్టం వచ్చినా వాళ్ళు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు. ఏం ధర్మ మార్గమే నీకు శాంతి మార్గాన్ని చూపిస్తుంది, ధర్మమే నీకు శాంతిని చూపిస్తుంది, ధర్మమే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అక్కడ ధర్మం అంటే దానం కాదు, జీవిత విధానం. బాగా జ్ఞాపకించుకోండి, ధర్మం అంటే అక్కడ దానం కాదు, ఒక జీవిత విధానం. అంటే ఎలా జీవిస్తే మనకు మోక్షం కలుగుతుందో ఆ రకంగా జీవించడం ధర్మం. ధర్మం అంటే కేవలం దాన ధర్మాలని దానం అర్థం కాదు. అక్కడ ఎలా జీవిస్తే మనకు శాంతి కలుగుతుందో, ఎలా జీవిస్తే మనకు మోక్షం కలుగుతుందో అది ధర్మం. ఒక జీవిత విధానమే ధర్మం. ఇదిగో ఉరికే లంక కొడేరు వారు, అది మీకు భగవద్గీత సారమని ఇప్పుడు పేపర్ స్పంచ్ పెట్టారు మీకు, ఇంటికెళ్ళి చూసుకోండి, అది ఇంటికెళ్ళి చూసుకోండి. తర్వాత మరి మీరు జపం చేయండి, ధ్యానం చేయండి. ఇంకో మాట మీరు గుర్తుపెట్టుకోండి, మన టాబ్లెట్స్ ఎప్పుడైనా మనకు రోగం వచ్చినప్పుడు వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. రోగం వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాం, బిళ్ళలు మింగుతూ ఉంటాం. బిళ్ళలు మింగి ఊరికి ముద్దబ్బాయిలాగా మింగం. రోగం తగ్గుతుందా లేదా రోగం తగ్గుతుందా లేదా చూసుకుంటాం. తగ్గలేదనుకోండి, డాక్టర్ గారు మీ మందులు మాకేం పని చేయటం లేదా. అలాగే మీరు జపం చేస్తున్నారనుకోండి, ధ్యానం చేస్తున్నారనుకోండి, లోపల ఎంతవరకు మనలో మార్పు వస్తుంది, మన మనస్సు ఏదైనా చల్లబడిందే లేదా, మన బుద్ధికి సూక్ష్మ బుద్ధి కలుగుతుందా లేదా, మనకి మన ఆలోచన చల్లగా ఉందా లేదా, మన మాట చల్లగా ఉందా లేదా, మనం చేసే పనులు సక్రమంగా ఉన్నాయా లేదా, దైవానుగ్రహానికి అనుకూలంగా మనం చేసే పనులు ఉన్నా లేదా, మన మనసులో మనకేమైనా మారి మనస్సు వస్తుందా లేదా మారి బుద్ధి కలుగుతుందా, బుద్ధి ఏమైనా పవిత్రమవుతుందా, అది కూడా మీరు లోపల చూసుకుంటూ ఉండాలి. మనం ఎన్ని మందులు తిన్నా మనకు రోగం తగ్గకపోతే ఎలా ఉంటుందో, ఎన్ని సాధనలు చేసినా మన లోపల మార్పు రాకపోతే అంతే గతి. ఇది ఊరికే మామూలుగా ఏదో కంటతో పట్టేసి బళ్ళో పిల్లలు పద్యాలు చదివేసినట్టు చదివేస్తే అది కాదు జ్ఞానం. నిందని స్తుతిని సమానంగా తీసుకున్నవాడు భక్తుడు. జ్ఞానం అంటే మీరు శ్లోకాలన్నీ చదివేయటం, అది ఎవరో చెప్పిన అప్పగించటం, అది కాదు జ్ఞానం. గీతలో చెప్తాడు, ఎవడు అయ్యా భక్తుడు, ఎవడు నా అనుగ్రహం ఒకటి. మెడిసిన్ లో కూడా అమెరికాలో తీరు తక్కువ చెప్తారు, ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తారు. ఇప్పుడు ఓ పని చేయటం ఎలా చేయాలో నేర్చుకున్నాం. నేర్చుకున్నాక పని ప్రారంభించాలి కదా. మనసుని ఎలా నిగ్రహించాలో నేర్చుకున్నాం. ఆ నిగ్రహించడం నేర్చుకోవాలి కదా. ఊరికే మనసుని ఎలా నిగ్రహించాలో నేర్చుకుని మనోనిగ్రహం వదిలేసి ఎలా ప్రవర్తించాలో తెలిసి అలా ప్రవర్తించడం మానేసి ఊరికే పుస్తకాలు చదవటం వల్ల ప్రయోజనం ఏంటి? పుస్తకాల్లో దేవుడు లేడు, హృదయంలో దేవుడు ఉన్నాడు. అంటే పుస్తకాలు ఊరికే మనకు సలహాలు చెబుతాయి, ఇలా చేయండి అలా చేయండి అని మార్గం చెబుతుంది. అంటే మనం ఆచరించకుండా ఊరికే పుస్తకం చదివితే పాండిత్యం రావచ్చు, జ్ఞానం రాదు. అది కానీ వంట ఎలా చెయ్యాలో మనం నేర్చుకున్నాం. ఇంకా వంట చేయటం మానేసి 1000 సంవత్సరాలు బతికినా వంట ఎలా చెయ్యాలో ఇంక నేర్చుకుంటూ ఉంటే ఇంక చచ్చిపోతాం కదా ఏదో రోజున. ఇంక ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుంది మనకి? వంట ఎలా చెయ్యాలో నేర్చుకున్నాం. నేర్చుకున్నాక వంట చెయ్యాలి కదా. మనసుని ఎలా నిగ్రహించాలో నేర్చుకుంటున్నాం. తర్వాత నేర్చుకున్నాక నిగ్రహించడం నేర్చుకోవాలి కదా. అలాగే ఏదైతే మంచి ఇది మంచి అని నీకు అనుకున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి కదా. సాధన లేకుండా సిద్ధి కలగదు. నాకు భక్తి కావాలి. ఒక భక్తుడు భగవాన్ అడుగుతున్నాడు, నాకు భక్తి కావాలని. ఇప్పుడు మన అందరం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, నాకు భక్తి ప్రసాదించు, జ్ఞానం ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించిన మనలు ఎంతమో ఉన్నారు అడిగేవాడు. లోకానికి సంబంధించి ఏదో అడుగుతాం, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయి ఏదో అడుగుతాం. భక్తి జ్ఞాన వైరాగ్యం అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి? అంటే దాన్ని బట్టి ఏది మంచిదో మనకే తెలియదు. మంచిదో మనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. నాకు భక్తి కావాలి. ఇతను అడుగుతున్నాడు ప్రశ్న. ఈ తపన ఎక్కువ కావాలి, అంటే ఆ పూర్ణస్థితికి రావాలి, పెర్ఫెక్షన్ కావాలి అందులో. పూర్ణ భక్తి నాకు కావాలని, శరణాగతి కావాలి నాకు. నాకు ఒకేసారి ఇవాళ సాయంత్రానికి నాకు జ్ఞానం, ఆత్మజ్ఞానం కలగాలని అనుకోవటం లేదు. ఈవేళ నాకు ఆత్మజ్ఞానం వచ్చేయాలని అనుకోవటం లేదు. ఆత్మజ్ఞాన సముపార్జనలో నేను వెళ్ళి మార్గం సరిగ్గా ఉన్నా లేదో చూసుకోవటం నాకు ముఖ్యం. నేను వెళ్ళి మార్గం నాకు సరిగ్గా ఉందా లేదో చూసుకో. అంతేగాని సాయంత్రానికి నాకు జ్ఞానం వచ్చేసేయాలని అనుకోవటం లేదు. ఆ తపన ఉందా లేదా నాకు, ఆ భక్తి ఉందా లేదా, ఆ వివేకం ఉందా లేదా, ఆ విచక్షణ ఉందా లేదా, అది నాకు ముఖ్యం. అది మీరు అనుగ్రహించండి నాకు. అంతేకాని గంటలోనే నాకు జ్ఞానం అయిపోవాలి నేను అనుకోవటం లేదు. నాకు తపన, నాకు తపన అనుగ్రహించండి. అంటే భగవాన్ అంటున్నారంటే నీకున్న తపన నిజమైతే, నీకున్న భక్తి నిజమైతే, నీకున్న వివేకం నిజమైతే, నీకున్న తపనే నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది నిజమైతే ఒకవేళ నీకు ఉద్దన్న వస్తుంది. బాగా అర్థం చేసుకోండి, మీరు మన కోరికను బట్టి ఏది రాదు. మరి అలా ఈ ధ్యానం ఎలా వస్తుందో చెప్పండి. మన యోగ్యతను బట్టి, మన అర్హతను బట్టి వస్తుంది. మీకు ఏదైనా అధికారం ఇచ్చే యోగం ఉందనుకోండి, మీ కోరిక లేకుండా వస్తుంది. అయితే మీకు ధనం వచ్చే యోగం ఉందనుకోండి, ఏదైనా అనుకోండి, మీ కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. లేకపోతే మీకు ఏదైనా గౌరవం వచ్చే, మీ ప్రారంభాన్ని బట్టి మీకు ఏదైనా గౌరవం వచ్చే యోగం ఉందనుకోండి, మీ కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. ఏం చేద్దంటే, భగవంతుడికి ఒకళ్ళ మీద ఇష్టం లేదు, ఒకళ్ళ మీద అయిష్టం లేదు. అజ్ఞానికి పక్షపాతం ఉంటుంది, కానీ భగవంతుడికి పక్షపాతం ఉండదు. ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నీ యోగ్యత ఎంత ఉందో, నీ అర్హత ఎంత ఉందో దాన్ని బట్టి కొలిచిస్తాడు. కానీ ఒకళ్ళ మీద ఇష్టం కాదు, ఒకళ్ళ మీద అయిష్టం కాదు. ఎవరికైనా జ్ఞానంతో అనుగ్రహించాడు అనుకోండి, ఎవరినైనా భగవంతుడు అనుకోండి, అంటే వాడి మీద ఇష్టం ఉండి అనుగ్రహించడం కాదు, వాడికి యోగ్యత కలిగింది కాబట్టి అనుగ్రహించాడు. అంటే మనలాగా ఉండడు, జీవ లక్షణాలు కాదు అక్కడ. ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద అయిష్టం, అలా ఉండదు. దేవుడు సమానంగా ఉన్నాడు, హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు, అతి సూక్ష్మంగా ఉన్నాడు. మనం గోచరించకపోయినా ఉన్నాడు, మనం గోచరించకపోయినా ఉన్నాడు. అంటే ఎవడు సహాయం వల్ల బుద్ధి పనిచేస్తుందో, ఎవడు సహాయం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, వాణ్ణి ఇంద్రియాలు బుద్ధి ఎలా తెలుసుకుంటాయి అర్జున? ఎవడు సహాయం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, ఎవడు సహాయం వల్ల బుద్ధి పనిచేస్తుందో, నా ఇంద్రియాలతోటి మిమ్మల్ని తెలుసుకోవచ్చు, నా బుద్ధితోటి మిమ్మల్ని గ్రహించవచ్చు, కానీ ఎవరు సహాయం వల్ల బుద్ధి పనిచేస్తుందో, ఎవరు సహాయం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, ఈ బుద్ధి ఇంద్రియాలు ఎవరి వల్ల వీటికి వెలుగు వస్తున్నాయో, ఆ వెలుగు వచ్చే వస్తువుని ఎలా తెలుసుకుంటాయి? అణిగితే అది తెలియబడతది. అది తెలుసుకునే వస్తువు కాదు, అది తెలియబడతది. రామకృష్ణ పరమహంస గారు ఓ చిన్న మాట చెప్పారు. ఓ చంటిపిల్లవుడి చేతిలో ఏదైనా పండు ఉందనుకోండి, వాడికి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, మన ఎన్నిసార్లు అడిగిన ఇవ్వడు. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చూడండి, ఆ చేతిలో పండు ఆడికి ఇవ్వటం మనకి, నన్ను అడుగుతాను ఈ అప్పండు నాకి, అప్పండు నాకి అని అడుగుతాం అనుకోండి, వాడికి ఇష్టం లేదనుకోండి, మనకి ఇవ్వడండి, ఆడ పండు ఇవ్వడు. ఆడికి ఇవ్వాలని బుద్ధి కలిగింది అనుకోండి, ఎవరికండి? ఆ చిన్నపిల్లడు మన చేయి చేస్తే పండు మన చేతిలో పెట్టేస్తాడు దేవుడు కూడా అంతే. అలాగే దేవుడు కూడా నాకు మోక్షం ఇయ్యి, నాకు మోక్షం ఇయ్యి, నాకు మోక్షం అంటే ఇవ్వడు. చంటి పిల్లవాడే ఇవ్వడు, దేవుడు దాకా ఎంతకోయాను రామకృష్ణ పరమహంస. మీరు చంటి పిల్లవాడి చేతిలో ఆడి బిస్కెట్ మనకు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ బిస్కెట్ చిదిగిపోతుంది, కానీ బిస్కెట్ మనకు ఇవ్వలేడు. మీరు మీ ఇంటికాడ పిల్లలను చూడండి, మనం బిస్కెట్ అడుగుతాం అనుకోండి, అప్పుడు వాడికి ఇచ్చేయాలని బుద్ధి కలిగింది అనుకోండి, ఊరికి అనుకోండి చెయ్యి ఎలా పెట్టామనుకోండి, వాడికి ఇచ్చేయాలని బుద్ధి కలిగింది అనుకోండి, బిస్కెట్ ఇలా పడేస్తాడు. ఇష్టం లేకపోతే పిల్లోడే ఇవ్వడు. పిల్లోడి చేతిలో నువ్వేం పుచ్చుకోలేవు. ఇష్టం ఆడికి ఇష్టం లేకపోతే దేవుడి దగ్గర నువ్వు మోక్షం పుచ్చుకుంటావు, ఆడి ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే తంటి పిల్లోడి దగ్గర నువ్వేం పుచ్చుకోలేవు, దేవుడి దగ్గర ఎలా పుచ్చుకుంటాం? దేవుని మాట అటుంచో చందిపిల్లడి దగ్గర పుచ్చుకాడికి ఇస్తుంది అవధి నీకు ఇస్తాడు. అంటే నీకు ఆడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆడే పడేస్తాడు. చండిపిల్లడు చున్నాడు కదా బిస్కెట్ మీకు ఇవ్వాలన్నప్పుడు ఇలా పడేస్తాడు. ఒకవేళ మీకు అక్కర్లేదని ఇస్తాడు, ఆ బిస్కెట్ నాకు అక్కర్లేదని మీరు అన్న ఆడు ఇచ్చేటప్పుడు మీకు ఇచ్చేస్తాడు. ఆడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేస్తాడు, ఇవ్వకూడదు అనుకున్నప్పుడు చండిపిల్లడే ఇవ్వడం నీకు ఆ బిస్కెట్. మనస్సు భక్తిలో కరిగిపోయడం తీవ్రంగా దాన్ని కాంక్షించాలి. అంటే మనకి ఏ గురువు అయితే బాగా ఇష్టమో, ఏ దేవతా పురుషుడు అయితే మనకు బాగా ఇష్టమో, మన మనస్సు ఆ దేవతా పురుషుని. మనకు అరుణాచలం అంటే ఇష్టం అనుకోండి, మాటలు అనుకుందాం, అరుణాచలాన్ని మనస్సు అలా అంటిపెట్టుకుని ఉండాలి. అలా అంటిపెట్టుకుని ఉంటే ఇతర తలంపులు రావటం తగ్గిపోతాయి. అరుణాచలాన్ని స్మరించగా అరుణాచలం మనసు స్మరించు, అరుణాచలం మనసు స్మరించు వారల అహము నిర్మూలించు. అరుణాచల అంటే దాని అర్థం ఏంటండి, అరుణాచలాన్ని స్మరించగా మనస్సు యొక్క చాపల్యం, మనస్సు యొక్క కదలిక, మనస్సు యొక్క వాండరింగ్ ఆగిపోయి అణిగిపోతుంది. అదే మోక్షం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు శారీరక బాధ మీరు అనుభవించగలరు కానీ మానసికమైన అశాంతి మీరు భరించలేరు. అంటే శారీరక బాధ కంటే మనస్సులో వచ్చే అశాంతి భరించడం కష్టం. అయితే ఈ రెండు మనం అంటిపెట్టుకుని ఉండాలి. మనం ఎప్పుడు కాపాడుకోవాల్సింది ఏంటంటే, మీకున్న ధనాన్ని మీరు ఎలా కాపాడుకుంటారో, మీకున్న పదవిని ఎలా కాపాడుకుంటారో. మామూలుగా లౌకికంగా చూస్తున్నాం కదా, మీకు ఏదైనా మీ దగ్గర ఏదైనా వస్తువులు ఉంటే మీ వస్తువులు మీరు కాపాడుకుంటారు. అంతకంటే పదిలంగా మానవుడు తన శాంతిని తన ధైర్యాన్ని కాపాడుకోవాలి. శాంతిని కాపాడుకోవాలి, ధైర్యాన్ని కాపాడుకోవాలి. రెండు కాపాడుకోవాలి. రెండు కాపాడుకోకపోతే నీ భక్తి నిలబడదు. అంటే నువ్వు ధ్యానం ఒక అరుణాచలాన్ని ధ్యానం చేస్తున్నావు అనుకో, ధ్యానం చేయగా చేయగా నీ మనస్సు అక్కడ నిలబడిపోతుంది. దానివల్ల నీకు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత అంటే మనస్సు ఏకాకారం పొందుతుంది, ఏకాగ్రత కలుగుతుంది నీకు. తర్వాత నీకు నేను ఇప్పుడు ఈ మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది, మనస్సు యొక్క చాపల్యం ఎప్పుడైతే ఆగిపోయిందో అది ముందు దుమ్ము పోజేసుకోవటం ఆగిపోతుంది. మనస్సుకి చేపలు ఎక్కువది ప్రాపంచిక దుమ్ము ఏదో పోగు చేసుకుంటా ఉంటుంది. అది ఏదో అల్లకల్లోలం గాలివాన వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటుందో అదే మనస్సుకి శాంతి లేకపోతే, దానికి కుదిరి లేకపోతే ఏదోటి నల్లుకుంటా ఉంటుంది. ఈశ్వరుని స్మరించగా ధ్యానించగా ఆ పేరు జపించగా అది అణిగిపోతుంది. అణిగిపోయి నీకు లోపల శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే ఏదైనా నీ గురువుని కానీ లేకపోతే ఈశ్వరుని కానీ నీ ఇష్టదేవతను కానీ ఆరాధించడం మంచిదే. ఎందుకంటే నీ మనసు నిలబట్టడానికి, నీకు ఏకాగ్రత కుదరటానికి, మనసు చల్లబట్టడానికి, మనసుకి చాపల్యం తగ్గటానికి. మనసు అణిగిపోతుంది అనుకోండి, మీకు అనుకోండి మనసు అణిగిపోతా అంటే మీకు మౌనంగా ఉండాలనిపిస్తుంది, తక్కువ మాట్లాడు. మన మనసు మనకు అదుపులో ఉన్నప్పుడే తక్కువ మాట్లాడుతుంది. మనసుకి ఏకాగ్రత వచ్చి కొలిది, మనసుకి పవిత్రత వచ్చి కొలిది, మనసుకి జ్ఞానబలం పెరిగి కొలిది, దానికి మౌన స్థితి వస్తుంది మనసుకి. మనసుకి ఆ మనసుకు ఒక మౌనం ఏర్పడుతుంది, ఆ మౌనంలోంచే నీకు శాంతి కలుగుతుంది, ఆ మౌనంలోంచే నీకు జ్ఞానం ఉదయిస్తుంది, ఆ మౌనంలోంచే నువ్వు సర్వశక్తివంతుడు అవుతావు. మౌనం అంటే నోరు మూసుకుని కూర్చోవడం కాదు, మనసు అణిగిపోవటం మౌనం. కేవలం నోరు మూసు కూర్చోవడం మౌనం కాదు, మనస్సు అణిగిపోవటం మౌనం. అంటే నువ్వు కర్తను అనుకోవటం కాదు, నువ్వు కర్తవు కాదు, దేహం కాదు కర్తవు కాదు, నువ్వు దేహము కాదు నువ్వు కర్తవు కాదు. మీరు ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, నేను అది చేశానని అది చేసి నువ్వెవడో చేయటానికి నువ్వు కర్తవు కాదు, అది నువ్వు అలా చేయవలసి ఉంది చేసావు. దేహము నువ్వు కాదు, కర్తవు కూడా నువ్వు కాదు. అయితే దేహము నేను అని అనుకోవటం వల్ల కర్తను నేను అని అనుకుంటున్నావు. దేహము నువ్వు కాదని నీకు తెలిసినప్పుడు నీ కర్తృత్వ బుద్ధి కూడా నశిస్తుంది. దేహము నువ్వు కాదని నీకు తెలిసినప్పుడు నేను కర్తను అనుకోవటం కూడా నువ్వు మానేస్తావు, కర్తృత్వ బుద్ధి కూడా నశిస్తుంది నీకు. నీకు ఏదైనా ఒక చెడ్డ జరుగుతుంది అనుకోండి, ఉదాహరణకు అనుకోండి బాహ్యంగా ఏదైనా చెడ్డ జరుగుతుంది, ఇదేంటి ఇలా జరిగింది ఇలా జరిగింది మీరు అనుకుంటారు, కంగారు పడకండి. అలాగే అదొక మంచి కోసం అది అలా జరిగింది. మీకు ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి, చెడ్డ జరగ అది ఎందుకు జరిగిందో తెలియదు, అది మీ కళ్ళకు కనపడకపోవచ్చు, మీకు చెవులకి వినపడకపోవచ్చు, ఆ సంఘటన అలా ఎందుకు జరిగిందో మీకు తెలియపోవచ్చు, ఆ సంఘటన భవిష్యత్తులో మీకు మంచి తీసుకురావచ్చు, అది మీ గ్రహించే శక్తి లేక మీకు భయం వస్తుంది, కంగారు వస్తుంది, ఆందోళన.
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగ నిలుచి స్థితి కరుణింపు అరుణాచల. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగ నిలుచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
నేను ప్లేటర్ గారు వచ్చారు. వచ్చి రెండు ఉపనిషత్తుల గురించి మాట్లాడారు. ముండక ఉపనిషత్తు గురించి, తర్వాత ఏమో ఈశావాస్య ఉపనిషత్తు గురించి. ముండక ఉపనిషత్తు గురించి ప్రస్తావన వచ్చింది. దాని పేరు ముండ. ముండకోపనిషత్తు ప్రస్తావన ఏంటంటే అది ముండ, ముండకం, ముండకోపనిషత్తు అంటే మరి నెత్తి మీద జుట్టు ఉంటుంది. నెత్తి మీద జుట్టు అంతా చేయించేసుకున్నాం అనుకోండి, ఇది ముండనం అంటారు. అంటే బోడుగుండు అన్నమాట. బోడుగుండు అయిపోతుంది కదా నెత్తి మీద జుట్టు అంతా. ముండకోపనిషత్తులు ఏమని చెప్తాడంటే, మరి ఈ జుట్టు అంతా చేయించుకోవాలంటే మంగళవాడు చేయించేది మంగళకత్తితోడు తీసేస్తాడు. ఇప్పుడు మన తల మీద ఉన్న జుట్టు అంతా తీసేయాలంటే మంగళకత్తితోటిది జుట్టు అంతా తీసేస్తారు. అలాగే ముండక ఉపనిషత్తులో చెప్పిన డిస్కషన్ ఏంటంటే, ఆ మంగళ కత్తితోటి నీ తల మీద ఉన్న జుట్టంతా ఎలా గొరిగేస్తాడో, అజ్ఞానం అనే కత్తితోటి అజ్ఞానాన్ని గొరిగాయి. ఇది ఈ విషయం గురించి ముండక ఉపనిషత్తుల మంత్రాల్లో చర్చిస్తాడు. నీ జ్ఞానం అనే కత్తితో ఈ బయట ఉన్న జుట్టు మంగళ కత్తితో ఎలా ముండనం చేసేస్తుంది ఆ కత్తి, అలాగే జ్ఞానం అనే కత్తితో జుట్టేమో అజ్ఞానం, ఆ కత్తేమో జ్ఞానం. అంటే దీనికి సంకేతంగా ఇలా చెప్పాడు, అలాగే జ్ఞానం అనే దాంట్లో జ్ఞానం అనే కత్తితో నీ లోపల నా అజ్ఞానం గొరిగాయి. అప్పుడు జ్ఞానం, అప్పుడు లోపల ఈశ్వ పరమాత్మ అంటే పరబ్రహ్మం నీకు స్వరూపంగా వ్యక్తము. దీని గురించి ముండక ఉపనిషత్తులో వివరంగా చర్చిస్తాడు. ఈశావాస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, దాని గురించి కూడా చర్చ వచ్చింది. అందులో ఏమంటాడంటే, ఆ ఋషి ఏమంటాడంటే, ప్రపంచంలో ఏది నీది కాదు, నువ్వు నాది నాది అనుకునేది కూడా మాది కాదు. ఏదో మనకు మనం ఏదో అన్నీ నాయి అనుకోకపోయినా కొన్ని అనుకుంటున్నాం కదా మనం. అన్నీ నాయని మనం అనుకోకపోయినా ఏదో కొన్నని నాయి అనుకుంటున్నాం కదా. ఈ ఎకరం నాది, ఈ పండు నాది, ఇల్లు నాది అని ఇలాగేదో అనుకుంటున్నాం కదా. అన్నీ నాయి అనుకు పొన్ను కొన్ని నాయ అది ఏది నీది కాదని అని చెబుతూ ఆ ఉపనిషత్తులో ఏమని చెప్పాడంటే, ఉపనిషత్తులో ఏమని చెప్పాడంటే, వాడు అంతా ఈస్తాడిది, అంతా భగవంతుడిది. నీదంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు. ఉనికి నీ దేహ ప్రారంధాన్ని కూడా కొంత కేటాయిస్తాడు నీకంతే. ఆ దేహ ప్రారంధాన్ని బట్టి నీకు కొంత కేటాయిస్తాడు. కానీ సొమ్ము ఎవరిది? సొమ్ము భగవంతుడిది, అంతా ఈశ్వరుడిది. నువ్వేమి చెయ్యాలంటే, నువ్వేదైనా పండు తింటున్నావు అనుకో, తిను. నీదని తినకు, ఈశ్వరుడని తిను. నువ్వు అన్నం తింటున్నావు అనుకో, ఆ అన్నం కూడా నీదని తినకు, అది ఈశ్వరుడిదని తిను. నీద అది నీది కాదు, ఈశ్వరుడిదే. నువ్వు తినే పండు ఈశ్వరుడిది, నువ్వు తినే అన్నం ఈశ్వరుడిది. అది ఆయనదే, నీది కాదు. నీదంటూ ఏమీ లేదు ఇక్కడ, నీదంటూ ఏమీ లేదు. అది ఈశ్వరుడు అనుకునే ఈశ్వరుడు నువ్వు తిను పండు తిను అన్నం తిను నీదను తినకు అది ఈశ్వరుడు అనే తిను మనం తినేది మనం పండు ఇంకోరికి ఎవరికైనా చేతికి ఇస్తాం అనుకోండి అది నీదనే ఒక్కో ఈశ్వరుడు పండే ఈశ్వరుడికి ఇస్తున్నావు ఇప్పుడు మనం ఎవరికో పండు చేతిలో పెడతాం అది నీ సొంతం అనుకోక ఆ పండు అది ఈశ్వరుడిది ఆ పండు ఎవరిది నువ్వు తినేది ఈశ్వరుడిది నువ్వు ఇతరులకు ఇచ్చేది ఈశ్వరుడిది ఇంకా నీ ప్రమేయం ఏముంది ప్రమేయం ఏమీ లేదు కానీ ఏదో ఉందనుకుంటున్నావు కాబట్టి నీకు అహంకారం ప్రారంభం ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి నీ ప్రమేయం ఏమీ లేదు ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు కానీ నీ ప్రమేయం ఏదో ఉంది ఏదో ఉందని నువ్వు అనుకుంటావు అంచేత అహంకారం ప్రారంభమవుతుంది మమకారం ప్రారంభమవుతుంది నీదంటే సృష్టిలో ఏమీ లేదు అంత ఈశ్వరుడిదే అంతా ఈశ్వరుడిదే నువ్వు తినేది ఈశ్వరుడు నువ్వు ఎవరికైనా ఇంకొకరికి ఇస్తే అది 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 ఈశ్వరుడిదే నువ్వు ఇతరులకు ఇచ్చేది ఈశ్వరుడిది నువ్వు తినేది ఈశ్వరుడిది ఇదంతా అర్థం చేసుకుని ఇదంతా భగవంతుడిదే నువ్వు హృదయపూర్వకంగా నీ బుద్ధి సూక్ష్మతోటి నువ్వు అర్థం చేసుకుని నువ్వు పండు తినొద్దంటలేదు పండు తిను భగవంతుడిదని కూడా అనుభవించు నీదని అనుభవించకు అంటే ఏదో ఒక శక్తి ఉంది ఏదో ఒక ఎనర్జీ ఉంది ఏదో ఒక భగవంతుడు ఉన్నాడు బ్రహ్మం అనండి భగవంతుడు అనండి ఏదనండి ఏదో ఒకటి ఉంది దాని చేతిలో మన పనిముట్లు అది ఎలా ఆడిస్తే మనం అలా ఆడవలసింది మన పనిముట్లు మనం కేవలం పనిముట్లు అంటే అది గుర్తించుకో అది నీకు తెలియపోవటం వల్ల నువ్వు భగవంతుడి చేతిలో ఒక పని నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్ష్యం మనం ఎంత వాళ్ళు అర్జునుడు మహావీరుడు ఈ కృష్ణుడు చెప్పిన ఈ మాట నిమిత్త మాత్రం బాబా సభ్యం సాధించం నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా నేను ఎదురుగుండా పెట్టుకున్నా నామకే ఎదురుగుండా పెట్టుకున్నాను కానీ పని చేసేది నేను అర్జున అంటే నేనంటే అక్కడ శరీరం కాదు చైతన్యం బ్రహ్మం ఆ ప్రకాశం ఆ దివ్య శక్తి ఎనర్జీ ఈ సృష్టికి ఏది ఆధారంగా ఉందో మీకేది ఆధారంగా ఉందో నాకేది ఆధారంగా ఉందో ఎవరి భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఎవరి భయం వల్ల గాలి వీస్తుందో ఈ పంచభూతాలకి ఎవరైతే ఆధారంగా ఉన్నారో ఆ శక్తి అయ్యా అది నీ చేత చేయించేది నువ్వెవడు నువ్వేం చేయగలవు నిమిత్తం మాత్రం బాబా నేను నిమిత్తం మాత్రంగా ఎదురకుండా పెట్టుకున్నాను పని నాది గౌరవం నీది నిమిత్త మాత్రం భవసభ్య సాక్ష్యం నువ్వు నిమిత్త మాత్రంగా ఉన్నావంతే నువ్వెవరినైతే చంపుదాం అనుకుంటున్నావో ఎవరిని చూసి భయపడుతున్నావో ఎవరిని చూసి అయితే నువ్వు చంపుదాం అనుకుంటున్నావు నువ్వు చంపకముందే వాళ్ళని చంపేసి పోగులు పెట్టి ఉంచాను అది నీకు తెలియక నేను చంపుతున్నాను అనుకుంటున్నావు లోపల బుద్ధి సూక్ష్మత లేక ఆ లోపలటువంటి అంతర్యామ యొక్క శక్తి అంతర్యామ యొక్క జ్ఞానం అంతర్యామ యొక్క సర్వత్వం అంతర్యామ యొక్క వ్యాపకత్వం అంతర్యామకున్న శక్తి ఆయనకున్నటువంటి ప్రభుత్వం ఆయనకుండే యజమానిత్వం అది నీకు అవగాహన కాక నేను ఏదో చేస్తాను నీకు అనిపిస్తుంది అయ్యా అర్జున అంత ఈశ్వరుడు అందుచేత నువ్వు ఈశ్వరుని శరణ వేడుకో చేసేదంతా ఈశ్వరుడు ప్రభువు అంతా ఈశ్వరుడు వ్యాపించిన వాడు ఈశ్వరుడు సర్వశక్తివంతమైన వాడు ఈశ్వరుడు అంతటా ఉన్నవాడు ఈశ్వరుడు అందరినీ ఆడించేవాడు ఈశ్వరుడు వాణి శరణ వేడుకో అర్జున ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఈశ్వర పదాలను ఆశ్రయించవలసిందేను మీరు ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించకుండా ఈశ్వరుడు తన స్వరూపాన్ని మీకు ఇవ్వడు. వీరికి బొమ్మలు అలా ఆడిస్తున్నాడు. రంగులు రాట్నం చూడండి, ఆ రంగులు రాట్నం, ఆ రంగులు రాట్నం తిప్పుతూ ఉంటాడు తిప్పివాడు. తిప్పినప్పుడు కింద పైకి వెళుతూ ఉంటాయి, పై కిందకు వస్తూ ఉంటాయి. అలాగే ఈశ్వరుడు కూడా ఈ బొమ్మలు శరీరానే బొమ్మలు ఉరికి అటు ఇటు ఆడిస్తున్నాడంతే, చేసేవాడు ఈశ్వరుడే. ఉరికి బొమ్మల్ని అటు ఇటు తిప్పుతున్నాడు, ఆడించేవాడు ఆయనే, పలికించేవాడు కూడా ఆయనే. ఆడించేవాడు రామభద్రుడే, పలికించేవాడు కూడా రామభద్రుడే. అయితే నిమిత్తం మాత్రం ఇది మీరు కా గుర్తుపెట్టుకోండి, నువ్వు నిమిత్తం మాత్రంగా ఉన్నావయ్యా అర్జున. ఇప్పటికీ ఎవరొకరు ఏదో అలా కనిపించాలి కాబట్టి కనిపిస్తున్నావు. చేసేదంతా భగవంతుడే, చేసేదంతా ఈశ్వరుడే. మన కర్తృత్వం లేదనుకోండి, ఎప్పుడో శరీరం చనిపోయాక స్వర్గంలోకి వెళ్ళటం కాదు, ఇప్పుడు దుఃఖం ఆడిపోతుంది. మనకి అహంభావం లేదనుకోండి, కర్తృత్వం లేదనుకోండి, ఏదో ఒక దేహంతో దేహాభిమానం మనకు లేదనుకోండి, ఇప్పుడే ఇక్కడ మీకు దుఃఖం అంతా ఆడిపోతుంది. ఎంత సుఖం వస్తుందంటే సుఖ సముద్రం పొంగుతుంది. సుఖ సముద్రం పొంగినప్పుడు లోపల హృదయంలో ఉన్నటువంటి సుఖ సముద్రం పొంగినప్పుడు లోపల సుఖ సముద్రం పొంగి మన సహస్రాలను ముంచుతున్నప్పుడు స్వర్గం ఇస్తానని మీకు ఉద్దనిపిస్తుంది. అది అతిథి హృదయంలో ఉన్న సుఖం. హృదయంలో ఉన్న శాంతి అటువంటిది, హృదయంలో ఉన్న సుఖం అటువంటిది, హృదయంలో ఉన్న భ్రమం అటువంటిది, హృదయంలో ఉన్న ఆనందం అటువంటిది. ఆనందమే ఏకాగ్రత, ఆనందమే శాంతి, ఆనందమే సుఖం. ఆనందానుభూతి పొందినప్పుడు దేహం మరణించినప్పుడు దేహం మరణిస్తుందని కూడా నీకు అనిపించదు. అది అమృతారత్వం. వేదంలో చెప్తాడు ఇది. వేదంలో ఓ లార్డ్, ఓ ప్రభువా, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. నేను చీకట్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, మహాకటికి చీకట్లో ఉన్నాను, నన్ను నాకు నాకు నీ కరుణ చూపించి, నీ దయను చూపించి.
అసలు ముందు నీకు శరీరం ఉందో చూసుకో, తర్వాత దేవుడి విషయం ఆలోచిందా ఉన్నారు. ముందు నీకు శరీరం ఒకటి ఉందో లేదో చూసుకో, తర్వాత దేవుడి విషయం ఆలోచిందా ఉన్నారు. నాకు శరీరం కనిపిస్తోందన్నాడు. మరి నిద్రట్లో నీకేమైనా శరీరం ద్వారానే ఉందా అన్నారు. అబ్బాయి, నిద్రట్లో శరీరం ఉందని తెలియటం లేదు, ప్రపంచం ఉందని తెలియటం లేదు, ఏమి తెలియదు. నిద్రట్లో మటుకు దేహం ఏమి కనిపించడం లేదన్నాడు. అప్పుడు నువ్వు ఉన్నావా లేదా అన్నాడు. ఉన్నావు అన్నాడు. నీకే దేహం లేనప్పుడు ఈశ్వరుడికి దేహం ఏంటరా అన్నాడు. నీకే దేహం లేదు, ఈశ్వరుడికి దేహం ఏంటి? నిద్రట్లో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. పలానా దేహం నాదని నువ్వు అనుకుంటున్నావా? నాకు దేహం ఉంది అని అనుకుంటున్నావా? అనుకోవటం లేదు. నీకే దేహం లేనప్పుడు ఈశ్వరుడికి దేహం ఏంటి? కానీ ఏదో బరువు మోసేస్తున్నావు నీకు అనిపిస్తుంది, అంచేత నీకు దుఃఖం వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే మేము ఏదో బరువు మోసేస్తున్నాం, మీద అందరిని ఉద్ధరించేస్తున్నాం అలా అనిపిస్తూ ఉంటుంది నీకు. అంచేది నీకు దుఃఖానికి కారణం. ఈ దుఃఖానికి కారణం ఏదో నేను ఉద్ధరించేస్తున్నాను, లోకాన్ని ఉద్ధరించేస్తున్నాను, అంత బరువు మోసేస్తున్నాను నువ్వు అనుకుంటావు. అలా అనుకోవటంలో నీ దుఃఖానికి కారణం. నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, ఒకటి అంటున్నాడు నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, ప్రేమించడం మంచిదే కదా అంటున్నాడు. ప్రేమించడం మంచిది కాదని ఎవరు అన్నారు? నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నావు. నువ్వు భగవంతుని ప్రేమిస్తే అంటే ప్రేమించడం మంచిది కాదని ఎవరైనా చెప్పారా నీకు? భగవంతుని ప్రేమించడం మంచిది కాదని ఎవరన్నారా? కానీ నువ్వు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అందులో ద్వైభావం ఉంది. అంటే భగవంతుని వేరు నేను వేరనే భావన వచ్చేస్తుందని. భగవంతుని ప్రేమించవచ్చు. భగవంతుని ప్రేమిస్తానంటే నేను వేరు దేవుడు వేరు అనే భావన నీకు వచ్చేస్తుంది. అంటే ఎక్కడుందంటే దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఇదంతా మనస్సు కల్పించింది. ఎక్కడో దేవుడు ఉన్నట్టు అంతటా ఉన్నాడు, ఎక్కడో అంతటా ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటాం, దేహం లోపల నేనున్నాను, ఎక్కడ లేను, నాకు బయట ప్రపంచం, ఎక్కడో భూలోకంలోనూ వైకుంఠంలోనూ దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఇవన్నీ మనసు కల్పించినవి. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు, అదే సత్యం, అదే సద్వస్తువు, అదే నిజం, అదే బ్రహ్మం, అదే పరమాత్మ, అదే ప్రభువు, ఒక్కటంటే ఒక్కటే. అది నీకు గోచరించాలంటే ఏదైతే కల్పిస్తుందో, ఏ అవిద్య అయితే, ఏ అజ్ఞానం అయితే ఆ కల్పిస్తుందో, కల్పనకు ఏదైతే కారణమో అది అణిగినప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు వ్యక్తమవుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు ఇంకో వాళ్ళని ప్రేమిస్తున్నారనుకోండి, అనుకోండి మీ అమ్మాయినే మీరు ప్రేమిస్తున్నారనుకోండి అనుకోండి, మరి కొంతకాలానికి ఆ ప్రేమ వదిలిపోవచ్చు. మీ అమ్మాయి ఏదైనా పట్టుకు తిట్టింది అనుకోండి, మీ అమ్మాయి ఏదైనా పట్టుకు తిట్టింది అనుకోండి మిమ్మల్ని, దాని నోరు మంచిది కాదనుకోండి, ఊరికి అనుకోండి మాటలకి, మరి ఆ ప్రేమ అంతా ఏమవుతుంది? ఆ ప్రేమ అంతా పోతుంది. కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రేమించుకుంటూ ఉంటారు, దానికి కారణం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు కొన్నాళ్ళు ప్రేమించవచ్చు, కొన్నాళ్ళు ప్రేమించకపోవచ్చు. ఇంకా ఉదాహరణ చెప్తున్నాను, ఒకవేళ ఎప్పుడు ఆ ప్రేమ నిలబ, కానీ మీ శరీరం వచ్చింది మరి శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూనే ఉంటారు. దానికి కారణం ఏంటి? మీరు ఒక్కరే నిజం, మీ లోపల ఉన్నదే నిజం. మిమ్మల్ని ఎప్పుడైనా మీరు ద్వేషించుకుంటారా? మిమ్మల్ని ఎప్పుడైనా మీరు ప్రేమించుకోవడం మానుతారా? మీరు మీ భర్తను కూడా మీరు ప్రేమించకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎప్పుడు మానరు. అయితే మీ నిజం అంతా మీ హృదయంలోనూ ఉంది. అయితే నువ్వేరు, అదే ఇక్కడ చెప్తున్నారు కదా అరుణాచల్, నువ్వేరు నేను వేరనే భావన ఉన్నప్పుడు నాకు శాశ్వతమైన శాంతి, ఎప్పుడు ఉండే శాంతి మటుకు నాకు అందదు. నీవు నేను అనగ, నీవు నేను అనగ నిత్య అప్పుడు నాకు ఆనంద స్థితి కలుగుతుంది. నిత్య ఆనందం అంటే శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన శాంతి ఎప్పుడు జరుగుతుందంటే నీవు నేను అనగ అంటే నువ్వు ఒక నీదొక వేషం, నాదొక వేషం, నీది ఒక వేషం, నాదొక వేషం. నీ వేషం నువ్వు తీసేస్తే, నా వేషం నేను తీసేస్తే, ఏదైతే ఏ వస్తువు అయితే ఉందో ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అక్కడ మనం ఐక్యమైనప్పుడే శాశ్వతంగా ఆనందం నిలబడుతుంది. ఇక ఫాలో అవుతున్నారు కదా మీరు. నాదొక వేషం, కానీ నీకు ఆధారంగా ఉన్న వస్తువు, నీకు నాకు ఆధారంగా ఉన్న వస్తువు బ్రహ్మమే. నీకు నాకు ఆధారంగా ఉన్న వస్తువు బ్రహ్మమే. కానీ దేవుడి వేషంలో నేనున్నాను, ఈశ్వరుడి వేషంలో నువ్వు ఉన్నావు. నీకు ఉపాధి ఏమో మాయ, నాకు ఉపాధి ఏమో అవిద్య. నీకు ఉపాధి మాయ, నాకున్న ఉపాధి అజ్ఞానం. నీకున్న మాయ, నీకున్న ఉపాధిని నువ్వు తీసేసావనుకో, నాకున్న ఉపాధిని నేను తీసేసానుకో, మిగిలేదు ఏదో ఉన్నది ఏదో ఉంటుంది. అదే బ్రహ్మము, అదే చైతన్యము, అదే శాంతి, అదే కాంతి, అదే ధర్మం, అదే ఆనందం. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మీకు మంచి వాళ్ళు అనుకోవచ్చు అనుకోండి. మీకు అనుకూలం లేని వాళ్ళందరూ చెడ్డవాళ్ళని మీరు అనుకోవచ్చు. దానికి కారణం, అలా అనుకోవడానికి కారణం స్వార్థం, వ్యక్తి భావన. అలా అనుకోవడానికి కారణం స్వార్థం, వ్యక్తి భావన, దేహ భావన. మీరు స్వార్థం లేకుండా ఏ పని చేసినా యజ్ఞమే, ఏ పని చేసినా మంచి, ఏ పని చేసినా కళ్యాణమే. ఇందులో పెద్ద పని చిన్న పని అని లేదు. నువ్వు చేసే పని ఎలా చేస్తున్నావని, ఇందులో పెద్ద పని చిన్న పని అని లేదు. నువ్వు చేసే పని ఏ సహృదయంతో చేస్తున్నావు, ఆ పని చేసేటప్పుడు నీ హృదయం ఎలా ఉంది. మీరేదో పని చేస్తున్నారు, అది పెద్ద పని చిన్న పని. ఆ పని చేసేటప్పుడు నీ బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఏ హృదయంతో చేస్తున్నావు, గొప్పల కోసం చేస్తున్నావా, గౌరవాల కోసం చేస్తున్నావా, లేకపోతే ఏదైనా అధికారం సంపాదించడం చేస్తున్నావా, లేకపోతే నిన్ను మరిచిపోయి ఈశ్వరుడు ఈశ్వరార్పణంగా నువ్వు చేస్తున్నావా. చేశారు భగవంతుడు ఏమో అమాయకుడు కాదు, మనకంటే తెలివైనవాడు అండి, అది జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు మనకంటే తెలివైనవాడు, మనకంటే వివేకవంతుడు, మనకంటే శక్తివంతుడు, మనకంటే ఐశ్వర్యవంతుడు, మనకంటే జ్ఞానవంతుడు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు మనం ఏదైనా చేతితో పని చేసామనుకోండి, ఆ పని ఎందుకు చేస్తున్నామో నిజంగా గ్రహించగలవాడు ఈశ్వరుడు అక్కడే. ఇంకేంటి, మనకు అంతర్యామగా ఉన్నాడు కాబట్టి. నీ కంటికి కనిపించేవాడిని ఈశ్వర భావనతో చూడు, నీ ఇంటికి వచ్చిన వాడిని ఈశ్వర భావనతో చూడు, నీ శత్రువుని ఈశ్వర భావనతో చూడు, నీ మిత్రుడిని ఈశ్వర భావనతో చూడు. ఇంక ఉన్నదంతా ఈశ్వరుడు ఒక్కడే. దీనికి కారణం చెప్పండి. ఇతరుల మీద మీకు ప్రేమ కొన్నాళ్ళు, మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం మీరై ఉన్నారు. అంచేది మిమ్మల్ని మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం ఎవరై ఉన్నారు, మీరై ఉన్నారు. అంచేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎన్నడూ ఉండరు. మీరు మీ హృదయంలో ఏదో ఉంది ఒకటి, అది నిజం. మీ హృదయంలో ఉన్నది ఆ నిజం, మీ హృదయంలో ఉన్నది నిజం. మీ హృదయంలో ఒక నిజం ఉంది. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎప్పుడు ఉండరు. ఇతరులను ప్రేమించడం మానేయచ్చు, కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎప్పుడు ఉండరు. మీ హృదయంలో ఉన్నది సత్యం, మీ హృదయంలో ఉన్నది నిజం. ఏమంటే అది మీకు అనుభవం, అది అనుభవం అయ్యాక మీరు అది ఎక్కడ ఉన్నదే అంతటా ఉన్నది. మీ హృదయంలో ఉన్న వస్తువు మీకు అనుభవం అయ్యాక ఎక్కడ ఉన్నదే అంతటా ఉన్నది. అంతటా ఉన్నది ఇక్కడ ఉన్నది వేరు కాదు, ఇది అది ఒకటే అని భేద బుద్ధి, భేద దృష్టి ఎప్పుడైతే అణిగిపోయిందో అప్పుడు అభేద దృష్టి కలుగుతుంది, అభేద జ్ఞానం కలుగుతుంది, అభేదానుభవం కలుగుతుంది. ఇప్పుడు మీకు భేదం ఉన్నప్పుడే కదా భయం, భేదం ఉన్నప్పుడే అసూయ, భేదం ఉన్నప్పుడే కోపం. భేదం పోయిందనుకోండి, మీకు నేను వేరు, మీరు వేరు నేను వేరు అనుకోండి, అసూయ లేదు, భయం లేదు, కోపం లేదు, తాపం లేదు, పునర్జన్మ కూడా లేదు. ఈ భేద బుద్ధి నుంచి అంతా వస్తుంది. మీరు వేరు నేను వేరు అనే భేద బుద్ధి నుంచి అంతా వస్తుంది. మీరు ఎవరైనా మాలో ఏదో ప్రత్యేకత ఉందనుకుంటారనుకోండి, అనుకోండి మాట, అది అజ్ఞానం గుర్తు. మీలో ఎవరైనా సరే మీకున్న బాహ్యంగా ఉన్న సౌందర్యాన్ని బట్టి, బాహ్యంగా ఉన్న చదువుని బట్టి కానీ, బాహ్యంగా ఉన్న ధనాన్ని బట్టి కానీ మీలో ఏదన్నా ప్రత్యేకత ఉందని మీరు అనుకుంటే లోపల అది అజ్ఞానం గుర్తు, అది అవిద్య గుర్తు, అది అహంభావన గుర్తు, అది భావన గుర్తు. అంటే మరణానంతరం మన కోసం చీకటి లోకాలు ఎదురు చూస్తున్నాయి. అసలు అసూయ, అసూయ మనకి అసూయ, భేద బుద్ధి లేని వాడికి అసూయ ఏంటి, భేద బుద్ధి లేని వాడికి భయం ఏంటి, భేద బుద్ధి లేని వాడికి కోపం ఏంటి? మన మనసు శాంతిగా ఉందనుకోండి, ఉదాహరణ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు మన మనసు శాంతిగా ఉందనుకోండి ప్రపంచంతో శాంతిగా ఉంటుంది. మన మనసు సుఖంగా ఉందనుకోండి ప్రపంచంతో సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన మనసు కనుక శాంతిగా ఉంటే ప్రపంచంతో శాంతి. మీరు ఈ బట్టి మీరు సొంతంగా మీ అనుభవం చూసుకోండి. ఇంటికి వెళ్ళాక మీ మనసు కనుక శాంతిగా ఉంటే ప్రపంచంతో శాంతిగా ఉందనిపిస్తుంది. మీ మనసు సుఖంగా ఉందనుకోండి ప్రపంచంతో సుఖంగా అనిపిస్తుంది. మీ లోపల ఏదైనా భయం వేస్తుందనుకోండి ప్రపంచంతో ఏదో భయంలో ఊగిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడుంది? మనస్సుకు వేరుగా ప్రపంచం లేదు, మనస్సుకు వేరుగా మాయ లేదు, మనస్సుకు వేరుగా అజ్ఞానం లేదు, మనస్సుకు వేరుగా కోరిక లేదు. అది అణిగితే, మనస్సు అణిగిపోతే అన్నీ అణిగిపోయినట్టే. నువ్వు నేను అన్నీ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. మనస్సు కనుక లేకపోతే పునర్జన్మ ఆగిపోతుంది. మనోరహిత స్థితి పొందినప్పుడు, అమనస్క స్థితి పొందినప్పుడు పునర్జన్మ ఆగిపోతుంది. లోకాతీతుడవుతావు నువ్వు. లోకంలో ఉన్నా లోకం లేని వాళ్ళు అవుతాం, దేహంలో ఉన్నా దేహానికి అతీతంగా ఉంటాం, లోకంలో ఉన్నా లోకానికి అతీతంగా ఉంటాం. శరీరం మరణించినప్పుడు కూడా, శరీరం మరణించినప్పుడు కూడా నేను ఎవడైతే అమనస్క స్థితిని పొందాడో, మనస్సుని ఎవడైతే కాల్చి బూడిచ్చేశాడో, ఎవడ మనస్సును వాడు కాల్చి బూడిచ్చేశాడో వాడికి దేహం మరణించేటప్పుడు నేను చనిపోతున్నానని తలంపు కూడా వాడికి రాదు. అయితే పుస్తకాలు చదివితే మనస్సు అణుగుతుందే. ఏదో ఎక్కడికి వీళ్ళకి ఏదైనా కాలేజీకి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటే మనస్సు అణిగిపోతుందే. ఇక్కడ చెప్పాడు శాస్త్రం, ఇది యోగ విద్య అంటారు. దీని ఏమంటారు? యోగ యజ్ఞం. ఇక్కడ చెప్పాడు సబ్జెక్ట్ అంత. యోగ యజ్ఞం, ఇది కూడా యజ్ఞమే. యోగ యజ్ఞం ఏంటంటే, యోగ యజ్ఞం నీ మాట సరళంగా ఉండాలి, నీ మాట సరళంగా ఉండాలి. అంటే నీ మాటలో జ్ఞానం ఉండాలి, నీ మాట సరళంగా ఉండాలి. నీ ఆలోచన సరళంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. నీ ఆలోచన నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. కపటం పనికిరాదు ఆలోచనలు. ఏమండి, చేతలు ఎలా ఉండాలంటే మనం చేసే పని నిర్మలంగా ఉండి, మనం చేసే పని నిర్మలంగా ఉంటేనే ఇతరులు సుఖపడతారు. మనం చేసే పని నిర్మలంగా ఉండదు అనుకోండి, మంచి చేసినా సుఖపడరు వాళ్ళు. మనం చేసే పని కనుక ఎదుటి వాళ్ళకి మంచి చేస్తామనుకోండి, నిర్మలంగా చేయమనుకోండి, నిశ్చలంగా చేయమనుకోండి, సహృదయంతో చెయ్యమనుకోండి, వాళ్ళకి మంచి చేసినా వాళ్ళు సుఖపడరు. అండ్ రైట్ బిహేవియర్, ఈ అష్టాంగ యోగంలో చెప్తాడు ప్రవర్తన. ఏమండి ప్రవర్తనలు ఎలా ఉంటానంటే, మనం నడక, మన నడవడిక, మన ప్రవర్తన కొండను లోపల తోమాలి, బయట తోమాలి. అన్నం కొండలు, అన్నం తెపాలతో వండుకుంటాం. ఆ తెపాలని బయట తోమాలి, లోపల తోమాలి. మీకు అర్థమవుతుందా? అలాగే మన బయట శుచి ఎంత ముఖ్యమో లోపల శుచి కూడా అంతే ముఖ్యం. బయట శుచి ఎంత ముఖ్యమో లోపల శుచి కూడా అంతే ముఖ్యం. మనం చేస్తున్న పని మనకు శుద్ధి తీసుకురావాలి, దాని అంతఃకరణ శుద్ధి అంటారు. అంతఃకరణం అంటే లోపలన్న పనిముట్టు, అంటే లోపలన్న పనిముట్టు ఏంటి, మనస్సు. లోపలన్న పనిముట్టు మనస్సు. ఇప్పుడు కళ్ళు ద్వారా చూసేది మనస్సు, చెవులు ద్వారా వినేసి మనస్సు, అది కూడా పనిముట్టే, అది కూడా ఇంద్రియమే. అది ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. కానీ అది శరీరం కాలినప్పుడు బయట ఇంద్రియాలు కాలిపోతాయి, కానీ ఆ లోపల ఇంద్రియం కాలదు, ఆ లోపల ఇంద్రియం కాలదు. మనకున్న వాసనలన్నింటిని పోయేసుకుని వెళ్ళిపోతుంది ఇంకో శరీరంలో. అది కృష్ణుడు చెప్తాడు గీతలో, పుష్పాల నుంచి వాసన గాలి ఎలాగైతే మోసుకెళ్తుందో, ఈ జీవుడు నీ లోపల వాసన కూడా మోసుకుపోతాడు. అది అక్కడ పుష్పాలు ఉన్నాయండి, వాసన ఎవరు మోసుకొస్తున్నారు? గాలి మోసుకొస్తుంది. మీకు అర్థమవుతుంది? గాలి మోసుకొస్తుంది. ఆ పుష్పంలో ఉన్న వాసన మనకు ఎవరు మోసుకొస్తున్నారు? గాలి మోసుకొస్తుంది. అలాగే జీవుడు కూడా నీ లోపల అన్నీ మోసుకుపోతాడు. నీ సంస్కారాలు, నీ వాసన, నీ తలంపులు అన్నీ మోసుకుపోతాడు. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పరమ లోభివాడు ఎలా ఉంటాడో అంత లోభిస్తుందో అన్నీ మోసుకుపోతాడు. మీ జీవితంలో ఎవరినైనా ద్వేషించారనుకోండి ఒకసారి, అది ఒక వాసన పడిందని మీకు అది కూడా మోసుకుపోతాడు. అంటే నీకు వచ్చిన ఆలోచనకి, నీకు వచ్చిన ఆలోచనకి, నువ్వు మాట్లాడిన మాటకి, నువ్వు చేతుడు చేసే చేతకి భవిష్యత్తు జన్మల్లో కూడా భగవంతుడు నీ చేత సమాధానం చెప్పిస్తాడు. ఎత్తుకు ఎత్తు నువ్వు అనుభవించాలి. ఇది కర్మ సిద్ధాంతం. అయితే పుస్తకాలు చదివితే నీ మనసు అణిగిపోదు. ప్రవర్తన, మంచి మాట, మంచి ఆలోచన, మంచి చేత, ప్రవర్తనలు ఎలా ఉండాలి? నీ అంతఃకరణ లోపల శుద్ధి కలగాలి. అంతఃకరణ శుద్ధి కోసమే, అంతఃకరణ శుద్ధి కోసమే. నిన్న ప్లేటర్ గారు ఒకటి అడిగారు, కాశీలో చచ్చిపోతే మోక్షం వచ్చేస్తున్నాడు అని. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వచ్చేస్తుంది, కాశీలో మరణిస్తే మోక్షం వచ్చేస్తుంది అని అడిగారు. ఏం అక్కర్లేదు, మనం అరుణాచలాన్ని స్మరించగా ఏమవుతుందంటే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి అయి అది చిరిగిపోతుంది. మనస్సు చిరిగిపోతుంది. ముందు మనస్సు శుద్ధి అయిన తర్వాత మనస్సు పలచబడుతుంది. అది పలచబడ్డాక అది చిరిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే చిరిగిపోయింది ఉన్నదే మోక్షం. మనస్సు ఎప్పుడైతే చిరిగిపోయిందో అప్పుడు మోక్షం రావటం కాదు, ఉన్నదే మోక్షం, ఉన్నదే నిర్వాణ సుఖం, ఉన్నదే అది. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వస్తున్నాయి ఎక్కడ ఉందన్నారు ప్లేటర్ గారు. పోనీ మీరు స్మరించి చూడండి అన్నాను. మీరు స్మరించండి, అలాగే స్మరించండి. స్మరించగా దాని తాలూకు అనుభవం మీకే వస్తుంది. ఇతరుల చేత రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. మీరే అరుణాచలం స్మరించగా నీ అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడే. ఎంత లోపలన సద్వస్తు ఎంత పవిత్రంగా ఉందా, బ్రహ్మం ఎంత పవిత్రంగా ఉందా, నువ్వు కూడా అంత పరమ పవిత్రుడు అవుతావు. మనస్సు అణిగిపోతేనే అప్పుడు ఉన్నదే మోక్షం, ఉన్నదే శాంతి. శాశ్వతంగా దుఃఖం, శాశ్వతంగా దుఃఖం లేకుండా మనం ఉండగలుగుతాం ఎప్పుడు? ఈశ్వరుని నిరంతరం స్మరించటం వల్ల. అది పుస్తకంలో రాశారు, అది సత్యమా అసత్యం అనే బదులు మీరు స్మరించి చూడండి, మీకు అనుభవంలోకి వస్తుందని చెప్పాను. అదికైనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కాశీ ఎలా వెళ్ళాలో మనం నేర్చుకున్నాం. ఎక్కడ ట్రైన్ మారాలి, ఎక్కడ కారు మారాలి, కాశీ వెళ్ళడానికి డబ్బు ఎలా సంపాదించాలి, టికెట్ ఎలా కొనుక్కోవాలి అని నేర్చుకున్నాం. నేర్చుకున్నాక ప్రయాణం చేయటం మానేసి ఆ పుస్తకమే చదువుతాంటే కాశీ వెళ్ళటానికి ప్రయత్నం చేయటం మానేసి కాశీ వెళ్ళాలనే కాశీ ఎలాగెళ్ళాలో పుస్తకంలో చెబితే మనం చనిపోయే వరకు ఆ పుస్తకమే చదివి పెడతా చదువుతానంటే నువ్వు కాశీ ఎలాగెడతావు? అదే రమణ మహర్షి గారు చెప్తారు, ఈశ్వరుడు జ్ఞానం, ఈశ్వరుడు పుస్తకాల్లో లేడు, నీ హృదయంలో ఉన్నాడు. జ్ఞానం పుస్తకాల్లో లేదు, నీ హృదయంలో ఉంది. ఇది కూడా అవిద్య అని చెప్పారు. మనం ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నాం, నీకు అర్థమైన ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నాం, లేదా మెడిసిన్ చదువుతున్నాం, లేదా ఎంబీఏ చదువుతున్నాం, లేదా కామర్స్ చదువుతున్నాం, ఇవన్నీ పొట్టకు సంబంధించిన విద్యలు. ఏదో చదువుకుంటే మనకు నెల జీతం ఎంతనే ఇస్తారో పొట్ట వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఉపనిషత్తులు ఏమని చెప్పాడంటే, ఇదంతా నువ్వు ఏదో నేర్చుకున్నావు, ఏ వడ్రంగి పని నేర్చుకున్నావు, నీకు పొట్ట వెళ్ళిపోతుంది, అయితే తాపి పని చేసుకున్నావు నేర్చుకున్నావు నీ పొట్ట వెళ్ళిపోతుంది, అది జ్ఞానం కాదు, అది విద్య కాదు, అది కూడా అవిద్యే. నీ శరీరం ఎంత నిజమో నువ్వు నేర్చుకునే విద్యలు కూడా అంతే నిజం, అంత మాత్రం చేసి నువ్వు చీకట్లోంచి వెలుతురులోకి రావు, మృత్యువులోంచి అమృతత్వం పొందలేవయ్యా, నీకు మోక్షం అంతర్మా. నువ్వు నేర్చుకునే విద్యల వల్ల నువ్వు ఏదైతే పొట్ట కోసం ఏ విద్యలు అయితే నేర్చుకున్నావో అన్ని అవిద్యలు. ఇంకేత చావులోంచి నేను విడదీయలేవు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళతాం, ఆయన మనకి ఏదో ఆపరేషన్ చేస్తారు, అది నేర్చుకునే విద్య, అది జ్ఞానం ఏం కాదు. అంత మాత్రం చేసి మనకి ఏదో ఆయన ఆపరేషన్ చేశారని అజ్ఞానంలోంచి బయటికి రాలేరు, అవిద్యలోంచి బయటికి రాలేరు, బంధంలోంచి బయటికి రాలేరు, అహంకారంలోంచి బయటికి రాలేరు, అవన్నీ అవిద్యలే. విద్యలాగా కనిపించే అవిద్యలు. పైగా వివేకానంద్ ఇంకో మాట అన్నాడు, నేను ప్రపంచంలో చాలా దేశాలు చూశాను, వివేకానంద్ అన్నమాట, ప్రపంచంలో చాలా దేశాలు చూశాను, చదువు లేని వాళ్ళకంటే బాగా చదువుకున్న వాడు ఎక్కువ మంది స్వార్థపరులు. చదువు లేని వాళ్ళకంటే సంతకం పెట్టడం కూడా చేతకాని వాళ్ళకంటే బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎక్కువ స్వార్థపరులు, వాళ్ళు ఎక్కువ అవినీతి పరులు. ఈ ప్రపంచం అంతా చూసి చెబుతున్నానికి వివేకానంద్ చెప్పాడు అన్నమాట. చదువు లేని వాళ్ళకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది స్వార్థపరులు, వాళ్ళే అవినీతి పరులు. ఇది కూడా ఒక విద్య అంచేత, అది కూడా అవిద్యే. ఇప్పుడు మీరు నిజంగా సేవ చేస్తున్నారనుకోండి, అనుకోని మాట వలసి, ఇప్పుడు సేవ ఎలాగ మనం చేయటం లేదు, ఇప్పుడు సరదాగా అనుకుందాం. ఇప్పుడు డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు కూడా డబ్బు ఉన్నవాళ్ళ కింద ఇతరులకు కనపడాలని ఎవరు అనుకోరు. డబ్బు లేని వాళ్ళు కనిపించాలనుకుంటూ ఉంటారు, పాపానికి లేదు కాబట్టి. డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు కూడా అలా పడి ఉంటారండి, మనకు డబ్బు ఉందని అందరూ అనుకోవాలని అనుకోడేవాడు, ఆడిగేందుకు అనుకోవడం అక్కర్లేదండి. పైగా ఉన్న డబ్బు కూడా మనకు కరెక్ట్గా చెప్పడం. ఏ డబ్బు లేని వాళ్ళు ఉన్నారు చూడండి, పొలం ధనవంతులు అవ్వాలని ధనవంతులు మనందరూ ధనవంతుల కింద చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యన పెద్ద మనిషిని అన్నాను, మీరు బాగా ధనం లేకపోయినా బాగా ధనవంతుల కింద కనిపిస్తున్నారండి అన్నారు. అలా కనిపించడం మంచిదని పిల్లలకు సంబంధించి వస్తాయి కదా అన్నారు. నేను మామూలుగా ఎందుకన్నా నాకు గుర్తులేదు, ఏమంటే మీరు పెద్ద ధనవంతులు కాదు మీరు, కానీ ధనవంతుల కింద మటుకు సమాజానికి కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా అంటే. ఆయన మాట పద్ధతి అలా ఉంటుంది అని అన్నారు. ఏమంటే మీకు తెలియదు అలా అనుకోవటం మంచిది, పిల్లలకి సంబంధాలు మంచి వస్తాయి అన్నారు. ఇప్పుడు ఈ కనిపించి పొలం అంటే నాది అంటే అలా నమ్మి వాళ్ళు 100కి 90 మంది ఉంటారు, సంబంధాలు మంచి వస్తాయన్నారు. అంటే ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటో ఒక అబద్ధం 10 సార్లు చెబితే నిజమవుతుంది. ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధం 10 సార్లు చెబితే అబద్ధం నిజమవుతుందని. అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు మనం ఏదో గౌరవం వస్తుందని మంచి పని చేస్తాం అనుకోండి, అనుకోండి మాట వచ్చు, లేదా పటాటోపం కోసం మంచి పని చేస్తాం అనుకోండి, ఏమంటే దీనివల్ల మనం ఏదైనా గొప్పల కోసం ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి మాట వచ్చు, వీటిని నాసి రకం ప్రేమలు అంటారు. ఏమంటారండి? నాసిరకం ప్రేమలు. దీనివల్ల ప్రపంచం చూసి మోహపోవచ్చు, కానీ నేను చూసి ఈశ్వరుడు మోహపోవడం నీకు ఒక మార్క్ కూడా ఇవ్వడం. ఏం ప్రేమలండి? నాసిరకం ప్రేమలు, గడ్డి పరకతోడు సమానమైన ప్రేమలు. గడ్డి పరకతోడు కూడా పోల్చడం అనవసరం. నాసిరకమైన మాటలు, నాసిరకమైన ప్రేమలు, నాసిరకమైన తలంపులు, వీటిగా నీకు ఆత్మజ్ఞానం కలిగింది. ఒకవేళ నువ్వు నిజంగా భగవంతుని ప్రేమిస్తానంటున్నావు, ప్రేమించు. అసలు ప్రేమ లేకుండా ఉండటం కంటే ప్రేమించడం మంచిది. ప్రేమించు. నువ్వు భగవంతుని ప్రేమిస్తానంటున్నావు, ప్రేమించు. ప్రేమించి వెళ్ళి ఏం చేస్తావంటే, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాని శిఖరానికి వెళ్ళు. భగవంతుని ప్రేమిస్తానంటున్నావు, నువ్వు వేరు నేను వేరు భగవంతుని వేరైన భావం నీకు ఉంది, పోనీ అలాగే ప్రేమించు. అలాగే ప్రేమించిపోను, భగవంతుని ప్రేమించిన వద్దంటం లేదు. భగవంతుని ప్రేమించగా దాని యొక్క శిఖరాలను అందుకుంటే, దాని చెట్టారి కొమ్మలను అందుకుంటే, ఆ ప్రేమ ప్రవాహంలో ఈ నేను నేనందుకు దేహము నేను తలంపు చూసావు అలా కూడా కరిగిపోతుంది. దేవుడు మిగులుతాడు, నువ్వు పోతావు. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు అప్పుడు నేను నువ్వు ప్రేమించగా నువ్వు పోతావు, ఎవరు మిగులుతారు? దేవుడు మిగులుతాడు. అప్పుడు రెండేమవుతోంది? ఒకటవుతోంది. రెండవది లేనిదే జ్ఞానం, రెండవది లేనిదే శాంతి, రెండవది లేనిదే సుఖం, రెండవది లేనిదే భయం లేని స్థితి. నువ్వు దేవుణ్ణి ప్రేమించగా ఇంకెవడు మిగులుతాడు? ప్రేమించేవాడు పోతాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆడి మిగులుతాడు. మీకు అర్థమవుతుంది? అప్పుడు ఏమిటి, రెండు లేవు ఒకటే. అందుకని మనం భగవంతుని ప్రేమించి మనం కరిగిపోతాం అనుకోండి మాట, మనం కరిగిపోతాం అనుకోండి, మనకు అప్పుడు మనం ఇంకా ఉండం. అప్పుడు ఎవరు మిగులుతారు? భగవంతుని మిగులుతాడు. ఇంకా నీకు భయపడేది ఏముంది? నువ్వు ఉన్నది ఒకటే. రెండవది లేనిది సత్యం, రెండవది లేనిది జ్ఞానం, రెండవది లేనిది అమృతత్వం, రెండవది లేనిది దేవుడు. భగవంతుడు మీరు మంచి చేయండి అంటే మీరు ఏదో లోకాన్ని ఉద్ధరిస్తారని కాదు. మీరు ఏదో మంచి చేయండి అని భగవంతుడు చెప్తున్నాడు అనుకోండి, మీరు చేసే మంచి వల్ల ఈ లోకం ఏదో ఉద్ధరించబడుతుందని కాదు ఆయన చెప్పడం ఉద్దేశం. మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. అంతేకాని మీరు ఈ లోకాన్ని ఉద్ధరించేస్తా, మీరే మనమే ఉద్ధరిస్తామండి. మనం పుట్టకముందు ప్రపంచం ఉంది, మనం అందరం చనిపోయాక ప్రపంచం ఉంటుంది. ఇంత విశాలమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మన శక్తి ఎంత, మనం ఎంతమందిని ఉద్ధరించగలం? అంతే, నువ్వేదో ఉద్ధరి నువ్వెవరికో నువ్వేదైనా మంచి చేసినంత మాత్రం చేత వాళ్ళు ఉద్ధరించబడిపోతారు నువ్వు అనుకోక్కర్లేదు. కానీ మంచి చేయమని నేను ఎందుకు చెబుతున్నానంటే నీ బుద్ధిలోన దోషాలు పోవటానికి. పరమాత్మ నీకు స్వయంగా తానుగా వ్యక్తమవుతాడు. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆ నీకు తానుగా వ్యక్తమవుతాడు. ఎప్పుడు? నా బుద్ధిలో ఉన్న దోషాలు పోయినప్పుడు. మీకు ఎప్పుడంటే మీరు పరమస్థితి అందుకునేది మీకు శాశ్వతంగా దుఃఖం రాకూడదు. ఈ గంటలో బాగున్నారు, రేపు దుఃఖం వచ్చేస్తుంది అనుకోండి, ఆ స్టేట్ కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ ట్రూ స్టేట్. అసలు శాశ్వతంగా దుఃఖం రాకూడదు. దుఃఖ కారణం లోపల ఉంది. భగవాన్ అంటారు దుఃఖ కారణం లోపల ఉంది, బయట లేదు. నేను కర్తను అనుకోవటం, దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. దేహాన్ని నువ్వు అనుకోవటం వల్ల నేను కర్తను అనుకుంటున్నావు. నేను కర్తను అనుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. నీకు కూడా ప్రతి జన్మక దుఃఖం వెంటాడుతానంటుంది. ఎప్పుడు? ఆ కర్తృత్వ బుద్ధి నశించే వరకు. అదికండి, మీకు చాలా డబ్బు ఉందనుకోండి, అనుకోండి, మాటర్స్ మనకు లేదు కాబట్టి అనుకుందాం. చాలా డబ్బు ఉందనుకోండి, అదే మీకు బాగా పాండిత్యం ఉందనుకోండి, అనుకోండి పాండిత్యం ఉందనుకోండి, మీకు ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, అటువంటి 10 పదవులు ఉన్నాయనుకోండి, అనుకోండి దుఃఖం వచ్చేస్తాం అనుకోండి, ఇవన్నీ మీరేం చేసుకుంటారు? అది ఇక్కడ ప్రశ్న. ఇవన్నీ ఉన్నాయి మీకు, కానీ దుఃఖం వచ్చేస్తుంది. ఈ డబ్బు ఏం చేసుకుంటారు? పదవి ఏం చేసుకుంటారు? ఈ గౌరవాలు ఏం చేసుకుంటారు? మీకు గౌరవం ఉందనుకోండి కానీ దుఃఖం వచ్చేస్తుంది అనుకోండి, మీకు దుఃఖం వచ్చేస్తుంటే ఈ గౌరవాలు ఏం చేసుకుంటారు? మీకు అన్నీ ఉన్నాయనుకోండి బాహ్యంగా, కానీ దుఃఖం వచ్చేస్తుంది అనుకోండి, మీ పెద్ద పాండిత్యం ఉందనుకోండి, ఉపనిషత్తులు చదివేశారనుకోండి, అది జ్ఞానమా? నీకు ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, నీకు దుఃఖం కనుక వస్తుంటే అది జ్ఞానం ఎలా అవుతుంది? అది విద్య ఎలాగవుతుంది? నీకు 100 కోట్లు డబ్బు ఉంటే ఎందుకు నీకు దుఃఖం వచ్చేస్తుంటానే? అది జ్ఞానమా? నీకు 100 కోట్లు డబ్బు జ్ఞానమా? జన్మాంతరం మీరు చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధన మనం చేయగా చేయగా ఎదురు రోజున మనకు కలిసి వస్తుంది. కానీ ఎదురు చూడకూడదు, ఎదురు చూసినట్టు ఉండకూడదు. మనం చేసిన మంచి ఊరికే పోదు, మనం చేసిన మంచి దానికి తగిన ఫలం కోరుకోకపోయినా భగవంతుడు ఇచ్చేస్తాడు. భగవంతుడు చేసే పని అది. ఎవడ చేసింది వాడికి పంచిపెట్టేస్తాడు దేవుడు. ఏం చేత పంచిపెట్టేస్తాడు? దేవుడికి ఏది అక్కర్లేదు కాబట్టి. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, ఆ పరిచి మళ్ళీ మీకే ఇచ్చేస్తాడు. ఏం చేత? ఆయనకి అక్కర్లేదు కాబట్టి, వాడే దేవుడు. కర్మ ఫలితాన్ని కోరొద్దని చెప్పాడు, కానీ భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇవ్వనని చెప్పలేదు. కర్మ ఫలితాన్ని కోరొద్దని చెప్పాడు, కానీ మీకు నేను ఇవ్వనని చెప్పలేదు ఆయన. ఏం చేత? మీది మీకే ఇచ్చేస్తాడు, ఆయనకి ఏం అక్కర్లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనకి ఏ కోరికలు లేని వాడికి, అన్ని కోరికలు నెరవేరిన వాడికి, ఏ కోరికలు లేని వాడికి మీరు కోరి తెచ్చుకున్న ఫలితం ఆయనకెందుకు, మీకే ఇచ్చేస్తాడు. ఇప్పుడు గాంధీ గారు స్వరాజ్యానికి చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు స్వాతంత్ర సమరంలో. పదవులు అందరికీ పంచిపెట్టాడు, ఆయన ఇంటికాడు కూర్చున్నాడు. ఆయనకెందుకు ఏ కోరిక లేని వాడికి, అన్ని కోరికలు నెరవేరిన వాడికి, అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఇంక కోరిక ఏముంటుంది? అంటే అన్ని కోరికలు నెరవేరటువంటి ఏ కోరిక లేనివాడు. మీరు కోరి ఏదైనా ఫలితం కోసం పనిచేసి మీరు ఏదైనా కష్టపడి చేసుకుంటే దాని ఫలితం, మీకు ఆ ఫలితం వస్తుంది. అది ఆయన అనుభవించడం, మీదే మీకే ఇచ్చేస్తాడు, వాడే దేవుడు. అనుకుంటే జీవుడు, అనుకోపోతే దేవుడు. మనం చూడండి, వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఏదో అనుకుంటూ ఉంటాం మనం. అనుకోవటం జీవుడి లక్షణాలు, అనుకోవటం జీవుడి లక్షణాలు. అనుకోకుండా ఉంటే దేవుడు, అనుకుంటే జీవుడు. ఏం చేతంటే మనం అనుకునే మాటలే మనకు వచ్చే ఆలోచనలే మనల్ని బంధిస్తాయి. మన మాటలే మనల్ని బంధిస్తాయి, మన ఆలోచనలే మనం బంధిస్తాయి. వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఆ గొడవ మనకు అనవసరం. దేవుడు అలా అనుకోడు, అసలు జీవుడు అనుకుంటాడు. అంటే అనుకునేవాడు బంధింపడతాడు, అనుకునేవాడు జీవుడు. ఏమి అనుకోడు, అనుకునేవాడు దేవుడు.
అరుణాచల శివ అరుణాచల
మీరు శాంతి చిత్తం కాపాడుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ శాంతి పాడు చేసుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు శాంతి పాడు చేసుకోవద్దు, మీ శాంతి చిత్తం కాపాడుకోండి. ఒకవేళ మీకు పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, అనుకోండి, అప్పుడు కూడా మీరు శాంతిగా ఉంటున్నారు అనుకోండి, ఆ గంటలో భగవంతుడు మీకు మోక్షాన్ని ఇస్తాడు. చంటిపిల్లడు బిస్కెట్ అలా పడేసినట్టు. అరుణాచలేశ్వరుడా, నన్ను ఏమి నొప్పించకుండా, నా బాధలకి నన్నేమి బాధలకు గురి చేయకుండా, నన్నేమి బాధలకి గురి చేయకుండా, మామూలు చదువులు నిజమైన చదువు అని నేను అనుకోకముందే, ఈ లోక విద్యలు పదవిద్యలు. ఆ పదవిద్య ఏంటది మరి చెప్పుతుంది? పదవిద్య గరిపి అది, ఈ లోక విద్యలు నిజమైన విద్యను అనుకో, నిజమైన విద్యను అనుకోకముందే. నన్నేమి నొప్పించకుండా సాధన పేరు మీద నన్నేమి నొప్పించకుండా, నా శరీరానికి చెమట కూడా పట్టకుండా, ఈ ప్రక్రియలో నా జీవలక్షణాలను పోగొట్టావు, నీ స్వరూపాన్ని ఇచ్చావు, ఈ ఆపరేషన్ చేసేటప్పుడు నాకు ఏమి బాధ లేకుండా, నొప్పించకుండా ఈ పని పూర్తి చేశావు అరుణాచలేశ్వరుడు. అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ గొప్పది కాబట్టే నన్ను ఏమీ బాధించకుండా ఏమీ నొప్పించకుండా నా విద్యను తీసుకున్నావు, నీ విద్యను ఇచ్చావు, నా అజ్ఞానాన్ని తీసుకుని జ్ఞానాన్ని ఇచ్చావు. ఈ ప్రక్రియలో ఈ పని చేసేటప్పుడు నా ముఖానికి ఇచ్చామట కూడా పట్నవలేదు అరుణాచలేశ్వరుడు. పేరు దళపగనే పట్టి లాగితివి, పేరు దళపగనే పట్టి లాగితివి. నీ మహిమకు అనుదురి ఎవరు? మహిమాన్వితుడు. నీ మహిమకు అనుదురి ఎవరు? అరుణాచల. ఉడికే అరుణాచలం అని అన్నాను, అరుణాచలం అని అన్నాను. నన్ను ఆనంద సముద్రంలో ఉరకలేయించావు, సౌందర్య రాశిలో ఊగించావు. అందం అంటే శరీరానికి సంబంధించింది, అందం అంటే శరీరానికి, సౌందర్యం అంటే లోపల గుణాలకు సంబంధించింది. కొంతమంది శరీరం ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా లోపల గొప్ప సౌందర్యంగా ఉంటారు. ఆ సౌందర్యానికి స్వాధీనం అవుతాడు దేవుడు, వాడు దేవుడు. సౌందర్య రాశి లోపల కొంతమంది, వాళ్ళకి మోక్షం సంబంధించిన స్మృతి లేకుండా, ఆ స్మరణ లేకుండా ఆ మోక్షం తోడు దేవుడు కప్పుతాడు వాడిని. మోక్షం అనే దుప్పటతో వాడిని కప్పుతాడు. ఏది లోపల సౌందర్యం ఉన్నవాడికి, వాడికి ఆ స్ఫురణ, మన మోక్షం సాధించాలనే స్ఫురణ కూడా అక్కర్లేదు. నీ పేరు అరుణాచలం అన్నాను, అంతే అయిపోయింది, నా పని పూర్తి అయిపోయింది. నన్ను ఆత్మజ్ఞానంతో అలంకరించావు. ఏనాటిదో ఈ అనుబంధం? ఏనాటిదో ఈ అనుబంధం? ఏనాటిదో? కానీ ఏనాటిదో ఇక్కడ ముగ్గిపోయింది. ఈ అనుబంధం ఏనాటిదో? ఈ జన్మకు వచ్చేప్పటికి ముగ్గిపోయింది. అది ఊరికే సాధన ఏమి చేశారంటే పెద్ద కష్టపడలేదు. అరుణాచలం అని స్ఫురించటం, అరుణాచలం అని అరుణాచలం అని వినటం, అరుణాచలం 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 ఆ నామ వినటం, ఆ నామ వినటం అది నాకు ఒకసారి స్మరించటం, అది నాకు స్మరించటం ఉన్నది లోపల చావు సత్పదార్థం స్ఫురించటం అన్నీ ఒకేసారి జరిగిపోయినాయి. నువ్వు చూపించిన ఈ కరుణకి కారణం ఏమి కనిపించడం లేదు. నేను పెద్ద పెద్ద తపస్సులు చేయలేదు. నువ్వు చూపించిన ఈ దయకి బాహ్యంగా చూస్తే పెద్ద కారణం కనిపించడం లేదు. నీ దయ ఎట్టిదా? తల్లి ప్రేమ గొప్పది, కానీ తల్లి ప్రేమ నీ ప్రేమతోటి సమానం అవుతుందా అరుణాచలేశ్వరుడా? కృష్ణుడు ఒక విషయం రిపీటెడ్గా చెప్పాడు గీతలో. మిమ్మల్ని ఎవరైనా పొంగుడుతున్నారనుకోండి, అనుకోండి మాటలకి, మీకు ఏదైనా పొంగు వస్తుందనుకోండి, ఎవరైనా నిందిస్తున్నారనుకోండి, మీరు పొంగిపోతున్నారనుకోండి, మీకు భక్తి మార్గంలో నువ్వు ఇంకా ఫిట్ అవ్వలేదని అర్థం అన్నాడు. అంటే ఇంకా వానమాల కూడా నేర్చుకో, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు మీరు. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారనుకోండి, మీకు సంతోషం వచ్చేసింది అనుకోండి, ఎవరైనా విమర్శిస్తారనుకోండి, నింద చేస్తారనుకోండి, దుఃఖం వచ్చేసింది అనుకోండి, నువ్వు భక్తుడు ఎలాగవుతావయ్యా? అది సామాన్య మానవుడు చేసే పని? నువ్వు భక్తుడువా? నువ్వు చేసే పని అది? మామూలుగా లోకానికి సంబంధించిన మనుషులు పొగిడితే సంతోషిస్తారండి, పొగిడితే సంతోషిస్తారు, విమర్శిస్తే దుఃఖపడతారు. అది లోకానికి సంబంధించిన విషయం, లోక మానవుడు చేసే పని. నువ్వు భక్తుడు వేయండి, నీకెందుకు ఆ గోళ? నువ్వు ప్రాపంచిక మానవుడికి నీకు భేదం ఏంటి? నువ్వు నిందకి స్తుతిని నువ్వు సమానంగా తట్టుకోలేకపోతే ప్రాపంచిక మనిషికి నీకు తేడా ఏంటి? నిజమైన మంచి వాడు, నిజమైన మంచివాడికి గుర్తు ఏంటంటే వాడు ఏదైనా మంచి పనులు చేసినా ఈ లోకంలోకి మనం వచ్చి వెళ్ళిపోయాం అనే గుర్తు కూడా వాడు ఉండాలని అనుకోడు. వాడు నిజమైన మంచివాడు. ఈ లోకంలోకి వచ్చాం, ఓ 90 సంవత్సరాలు జీవించాం, 80 సంవత్సరాలు జీవించాం, ఇలా అనుకోకుండా ఈ లోకంలోకి వచ్చాం, నిజంగా ఏదైనా మంచి పనులు చేసినా ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయామనే గుర్తు కూడా ఎవడైతే కోరడు వాడు నిజమైన మంచివాడు. మనం ఎవరికైనా మజ్జిగ దాహమిస్తే 6 నెలలు జ్ఞాపకం పెట్టుకుంటాం. మనం మంచివాళ్ళం అండి. ఎవరికైనా మజ్జిగ దాహమిస్తే 6 నెలలు జ్ఞాపకం పెట్టుకుంటాం. మనం మంచివాళ్ళు ఎలా అవుతాం? నువ్వెన్ని ఒకవేళ నువ్వు ఘనకార్యాలు చేసినా, నువ్వు ఏదైనా ఘనకార్యాలు చేసినా ఈ ఘనత్వం ఈ నీచత్వం, ఈ ఘనత్వం ఈ నీచత్వం మనోదేహాలకు సంబంధించినవే. ఈ రెండు దాడితే ఘనత్వం లేదు, నీచత్వం లేదు. వాడు గొప్పవాడన్నా వీడు తక్కువవాడన్నా ఈ పరిధి చాలా చిన్నది, మనసుకి దేహానికి సంబంధించింది. ఈ రెండు దాడితే ఘనత్వం లేదు, నీచత్వం లేదు. అది కేవలం మనోదేహాలకు సంబంధించినవి. నిజమైన మంచివాడు నిజమైన ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయామనే గుర్తు కూడా కావాలని వాడు అనుకోడు. వాడు నిజమైన మంచివాడు. శాంతి శాంతి శాంతి.